నేను ఆత్మబంధురాలు, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శివాల అని అనుకుంటున్నాను. అప్పుడు ఎంత కొంత ప్లెజర్ వస్తుంది, జపం చేయొచ్చు. జపం చేసేప్పుడు ఎంత ప్లెజర్ పీల్చుకుంటాం, ఆ జపంకి ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ ఇలా అనుకుంటూ ఉంటాం. ఆ నామం చేసుకోవటం వల్ల కొంత జపం వస్తుంది, అలా రావటం మంచిదే. కానీ అది కూడా ఇండిపెండెంట్ హ్యాపీనెస్ కదా, డిపెండెంట్ హ్యాపీనెస్. ఏదో మంత్రం అనుకోవటం వల్ల మీకు వస్తుంది, కానీ మరి అనుకోకపోతే అది ఆగిపోవచ్చు. అంటే ఏదో దేవతల మీద ఆధారపడి మంత్రం చేసుకోవడంలో వచ్చిన సంతోషం అది మంచిదే కాదంటలేదు. ఆ సంతోషం డిపెండెంట్ హ్యాపీనెస్, డిపెండెంట్ ప్లెజర్, ఇండిపెండెంట్ హ్యాపీనెస్, కానీ ఇండిపెండెంట్ పీస్ గా మారితేనే కానీ పునర్జన్మలోంచి, జన్మ బంధంలోంచి, మరణ బంధంలోంచి మనం విడుదల పొందడం. ఏదైనా పెర్ఫెక్షన్, అంటే పెర్ఫెక్షన్ సంపాదిస్తేనే మనం పునర్జన్మలోంచి ఏ చిన్న బలహీనత అన్నా అది వ్యక్తి భావన బలహీనత, వ్యక్తి భావన లేదా అహం భావన కొంచెం మిగిలిపోయినా శేషం ఉన్నా అది పునర్జన్మ కారణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అందరం కూర్చున్నట్టు, కూర్చున్నప్పుడు కూర్చున్నామని ఎలా తెలుస్తుందో, నడుస్తున్నప్పుడు నడుస్తున్నామని ఎలా తెలుస్తుందో, అన్నం తిన్నప్పుడు అన్నం తెలుస్తున్నామని ఎలా తెలుస్తుందో, మనస్సు శాంతిగా ఉన్నప్పుడు శాంతిగా ఉన్నదని ఎలా తెలుస్తుందో, అశాంతిగా ఉన్నప్పుడు అశాంతిగా ఉన్న ఎలా తెలుస్తుందో, అలా అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధంలోంచి, రూపబుద్ధిలోంచి, శవబుద్ధిలోంచి, నామబుద్ధిలోంచి మైండ్ విడుదలైనప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే మైండ్ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే మనోనాశనం అయ్యే వరకు చాలా మెరుకుగా ఉండాలి మనం. చైతన్యము నేను అని అనదు, శరీరము కూడా నేను అనదు, మధ్యలో నేను నేను అనేది మనస్థితిని మనం నేను 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 అంటాం. ఆ మనస్సు మూడు కాలాల్లోనూ మనకు లేదు, మూడు అవస్థల్లోనూ కూడా లేదు. గాఢ నిద్రలో మనస్సు లేదు, జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్న అవస్థలో ఉంది. గాఢ నిద్రలో మనస్సు లేదు, అది లయమై ఉంటుంది గాఢ నిద్రలో. ఒక గాఢ నిద్రలోనే మన మనస్సు మనకు పీడించకుండా ఉంటుంది. అయితే మనకున్న వాసనలు, సంస్కారాలు, టెండెన్సీస్, పునర్జన్మ హేతువులు, కోరికలు, ఎన్ని కోరికలు, బంధాలు, వాసనలు అన్నీ మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. అంటే ఆ మనస్సుని ఆరోగ్యవంతం చేసుకోవడానికి, వాటి నుంచి మనస్సును విడుదల చేయడానికి అంటే ఏమి లేదు మనకి. మనం మామూలుగా శరీరానికి నిప్పి ఏదైనా తగిలితే ఎంత మంట పడుతుందో, కోరికల నుంచి శరీరానికి కూడా అంత మంట పడుతుంది. మన శరీరంలో ఏదైనా నిప్పు పడింది అనుకోండి, ఎంత చర్మం కాలిపోతుంది. అది ఏ రకమైన కోరికైనా మనసులో ఉన్న కోరిక కూడా శరీరాన్ని మండింపచేస్తుంది. అంటే ఒక ఇద్దరు అగ్ని పుట్టిస్తుంది శరీరంలో. అందుకే మనకి శరీరము, ఈ శరీరం ఏమి లేదు, శరీరం వేరు మనస్సు వేరు కాదు, అది శరీరమే మనస్సు. అయితే మనస్సులో మీకు వచ్చే ప్రతి తలంపు యొక్క ప్రభావం, మనస్సులో మీకు వచ్చే ప్రతి ఉద్రేకం, ప్రతి ఆవేశం ప్రభావం, దాని ప్రభావం శరీరం మీద పడదు. మీరు ఏదైనా మనస్సులో బెంగ పెట్టుకుంటే అది శరీరంలో అనారోగ్యం కింద వచ్చేది. మీరు ఏదైనా ప్లెజర్ ఉంటే, మీకు ఎప్పుడైనా సంతోషం ఉంటే మీ ముఖంలో కనిపిస్తుంది, దుఃఖం ఉంటే మీ ముఖంలో కనిపిస్తుంది, డిప్రెషన్ ఉంటే మీ ముఖంలో కనిపిస్తుంది, ఆనందం ఉంటే మీ ముఖంలో కనిపిస్తుంది, విషాదం ఉంటే మీ ముఖంలో కనిపిస్తుంది. అంటే మనస్సుకు మరొక పేరు, మరొక రూపమే శరీరం. మీ మనస్సులో వచ్చే ప్రతి తలంపు యొక్క ప్రభావం మీ శరీరం మీద పడదు. అసలు మనసు వేరు శరీరం వేరే వేదాంతంలో చెప్తారు, కానీ మనస్సు యొక్క మరొక రూపమే శరీరం అని చెప్పిన ఆక్షేపణ బహుశా లేదేమో. పండితులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనస్సు, మనస్సు వేరు శరీరం వేరే అని చెప్తారు మామూలుగా శాస్త్రంలో. యూఆర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ యూఆర్ అలా చెప్తా ఉంటారు. అసలు మైండ్ ఒక మరొక రూపమే, రెండు వేరు కాదు, మనస్సు వేరు శరీరం వేరు కాదు. అంటే మీకు మనస్సు ఏమాత్రం మిగిలిపోయిన శరీరం వచ్చేస్తుంది, అదే రీబర్త్. అంటే శరీరంతో శ్మశానంతో ఆగిపోయే శరీరానికి ఇస్తున్న ప్రాముఖ్యత కూడా మనం మరణించిన తర్వాత మనకు కూడా వచ్చే మనసుకి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా. అంటే మనం బట్టలు కట్టుకోవడానికి, మనం తినే తిండికి, మనం మామూలుగా మనం దైనందిన జీవితంలో శరీరానికి ఏదైనా కొంచెం అనారోగ్యం వస్తే నాలుగు హాస్పిటల్ శరీరాన్ని తిప్పుతాం. కానీ మనస్సు సరిగ్గా లేకపోతే, మనసులోకి మంచి తలంపులు రాకపోతే ఏం కంగారు పడడం పట్టించుకోం. మనసుకు శరీరానికి రోగం వస్తే మనం ఎంత సీరియస్ గా తీసుకుంటాం, కానీ మనసుకు చెడు తలంపులు వస్తాయంటే, మనసుకు చెడు సంకల్పాలు వస్తాయంటే ఏమి పట్టించుకోం. శరీరానికి ఉంటే వచ్చే మనసు చెడు తలంపుల విషయంలో చాలా ప్రమాదం. శరీరానికి వచ్చిన అనారోగ్యం కంటే మనసులోకి వచ్చే చెడు తలంపులు చాలా ప్రమాదం. ఏంటంటే శరీరానికి అనారోగ్యం వచ్చినా శ్మశానం, శరీరం కాలిపోయినప్పుడు, శరీరం కాలిపోయినప్పుడు శరీరానికి సంబంధించిన అనారోగ్యం కూడా కాలిపోతుంది. శరీరం కాలిపోయినప్పుడు శరీరానికి వచ్చిన క్యాన్సర్ కూడా కాలిపోతుంది. కానీ మనసులోని చెడు తలంపులు శరీరం కాలినప్పుడు కాలవు. అంటే కూడా వచ్చే మనస్సు విషయంలో మనం ఏమి పట్టించుకోవటం లేదు. శ్మశానంతో ఏ శరీరం యొక్క చరిత్ర ఆగిపోతుందో, ఏ దేహగతమైన చరిత్ర శ్మశానంతో ఆగిపోతుందో, ఆ దేహాన్ని మనం సీరియస్ గా తీసుకుంటున్నాం. ఆ దేహ పోషణ బుద్ధితోటనే జీవితం గడుపుకుంటున్నాం. దేహమే ఆత్మ అనుకుంటున్నాం, దేహమే చైతన్యం అనుకుంటున్నాం, సర్వస్వం దేహమే అనుకుంటున్నాం, దేహం తప్పించేయడం లేదనుకుంటున్నాం, దేహయాత్ర ముగిసినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుంది అనుకుంటున్నాం, మరణానంతర జీవితం లేదనుకుంటున్నాం. ఈ రకంగా మనం పరిమితం అయితే వస్తున్నాం. మనకి గౌరవం తెచ్చినా అగౌరవం తెచ్చినా ఇవన్నీ మనస్సులో, మంచి అయినా చెడైనా మనస్సులో ఉంది. అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే, మూడు విషయాలు నీకు, ఒకటి శరీరము, రెండు వాక్కు, మూడు మనస్సు. నీకు మంచి తెచ్చిపెట్టి ఇయ్యే, చెడు తెచ్చిపెట్టి ఇయ్యే. పవిత్రుడైన ఈటలు ద్వారా వాళ్ళ. మరి పవిత్రుడు ఒక అపవిత్రుడైన వీజే నీకు. నేను అపవిత్రం చేసి కూడా ఈ మూడే, నేను పవిత్రం చేసి కూడా మూడే, నీకు గౌరవం తెచ్చిపెట్టి కూడా ఈ మూడే, నీకు అగౌరవం తెచ్చిపెట్టి కూడా ఈ మూడే. గుడ్ యాక్షన్స్, గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్, గుడ్ స్పీచ్ అని భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు. ఏం చెప్తాడంటే నీకు శరీరం అవుతుంది, ఆ శరీరంతో సాధ్యమైనంత వరకు గుడ్ డీడ్సే మంచి పనులే చేస్తూ ఉండు. అది శరీరం నీకు సంపాదించి పెట్టే పుణ్యం, మెరిట్. గుడ్ డీడ్స్, గుడ్ యాక్షన్, తర్వాత గుడ్ థాట్స్, నోబుల్ థాట్స్, ఐడియల్ థాట్స్, తర్వాత రెండు నీ మనసులో వచ్చేది, మనసులో వచ్చే తలంపుల విషయంలో, మనసులో వచ్చే ఊహల విషయంలో బహు జాగ్రత్తగా ఉండు. శరీరంతో మంచి పనులు చేయి, మంచి ఆలోచనలు, నోబుల్, నీకు ఆదర్శపూరితమైనటువంటి ఆలోచనలు, నీకు ఆరోగ్యం కలిగే ఆలోచనలు మనసులోకి వచ్చేటట్టు చూడు. మీరందరూ కష్టపడి చదువుకోండి, చదువుకోవద్దని చెప్పటం లేదు భగవంతుడు, కానీ ఇతరులను పాడు చేయటానికి కాదు మీరు చదువుకోవటం. మీరు బాగుపడటానికి చదువుకోండి. మనం చదువుకున్న చదువు మన చైతన్య స్థాయిని పెంచడానికి ఉపయోగపడాలి, కానీ ఇతరుల్ని హింస పెట్టడానికి మన చదువు ఉపయోగపడకూడదు. నీకు ఏదైనా తెలివి ఉంటే, నీకు ఏదైనా మంచి వాక్ ఉంటే, అది నువ్వు బాగుపడటానికి కాకుండా ఇతరులకు సహకరించడానికి కూడా నీ వాక్ ఉపయోగపడాలి, నీ చదువు ఉపయోగపడాలి, నీ దేహం ఉపయోగపడాలి, నీ మనస్సు ఉపయోగపడాలి అని భగవంతుడు చెప్తున్నాడు. అంచేత నువ్వు పవిత్రత సంపాదించుకున్న ఈ శరీరం, ఈ వాక్కు, ఈ మనస్సు, వీటితో జాగ్రత్తగా వాటిని చూసుకోను, వాళ్ళు జాగ్రత్తగా ప్యూరిఫై. ఏంటంటే నేను పవిత్రను చేసేది నీకు ఆత్మజ్ఞానాన్ని కలగజేసి ఈ మూడు నీకు సహకారం తీసుకో. ఈ మూడైతే సహకారం ఆత్మజ్ఞాన సముపార్జనలో బ్రాహ్మస్థితి పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి, చావులేని స్థితికి ఎదురు రావటానికి, మార్టాలిటీ పోయి ఇమ్మోర్టల్ స్టేట్ నువ్వు పొందటం కోసం నీ శరీరాన్ని, నీ వాక్కుని, నీ మనస్సుని జాగ్రత్తగా మాక్సిమం ఉపయోగించుకుని, ఎంతవరకు నువ్వు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని, మంచి వాళ్ళతో సహవాసం చేస్తూ, వివేకవంతులతో సహవాసం చేస్తూ, నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ వాళ్ళతో సహవాసం చేస్తూ, నీ లోపలటువంటి అమృతానుభవం పొందటానికి, ఆత్మజ్ఞాన సముపార్జనకి ఈ అవకాశాలని, మంచి వాళ్ళని ఉపయోగించుకో, నీ శరీరాన్ని ఉపయోగించుకో, మనస్సును ఉపయోగించుకో, వాక్కును ఉపయోగించుకో, నీకు మంచి సహృదైన వాళ్ళని, సద్బుద్ధి ఉన్న వాళ్ళని ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రా. ఇందాక ఎవరో ఒక కాగితం రాసి పంపించారు, ధర్మం అంటే, ధర్మం గురించి ఏదో రెండు మాటలు చెప్పమని. ధర్మం అంటే అక్కడ దానం అని కాదు, ధర్మం అంటే ఒక జీవిత విధానం. మన రాగద్వేషాలు పెట్టుకోకుండా, ఇష్టాలు అయిష్టాలు పెట్టుకోకుండా, హెచ్చు తగ్గులు పెట్టుకోకుండా, నిందాస్థితులతో సంబంధం లేకుండా, మనం చేయవలసిన డ్యూటీ, ఈ లోకంలోకి మన శరీరం ఎందుకు వచ్చిందో ఆ డ్యూటీ మనం నిర్వర్తించడమే ధర్మం. ఏ రకంగా నువ్వు జీవిస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ రకంగా జీవించడమే ధర్మం. వ్యాసుడు చెప్పాడు, నువ్వు ఎన్ని ప్రాణాయామం చేసినా, మరొకటి చేసినా, మరొకటి ధర్మాన్ని ఆచరించకుండా నీకు అమృత అనుభవం కలగదు. అంటే నీ డ్యూటీని ఏదో చెయ్యి, ఇష్టమైన అయిష్టం, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, రాగద్వేషాలతో సంబంధం లేకుండా, హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా, నీ మైండ్ని యూనిఫారం గా అట్టి పెట్టుకుని నీ చేయవలసిన డ్యూటీ నువ్వు చెయ్యి. నీ డ్యూటీ ద్వారా త్యాగరాజు ఏ విధంగా అయితే సంగీతం ద్వారా తరించాడు, ఇంకా కొంతమంది ధ్యానం చేసి ఎలాగైతే తరించారో, కొంతమంది ఆండాళ్ళు పూలదండలు కట్టి రంగనాథుడికి ఆ పూలదండలతో అలంకరింపజేసి ఎలా తరించిందో అలా నీ పని ద్వారా నువ్వు తరించు. అదే ధర్మం. అంటే ఎవరో చేశారని మనం చేయక్కర్లేదు, ఎవరో అలా అనుకరణ వద్దు, అనుకరణ పిరికితనం. ఎవరో చేశారు మన చేతిలో మనం చేయగలిగిన పని అది జాగ్రత్తగా, ఇది మంచి అనుకున్నప్పుడు మనది మంచి చేయగలగాలి. అలా చేయలేకపోతున్నాం అనుకోండి మనకి ధైర్యం లేదని అర్థం. అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ప్రయత్నంలో నువ్వు చనిపోయినా నీకు ఉత్తమ స్థితి కలుగుతుంది. ఇతరులు మన పట్ల అధర్మంగా ఉన్నా వాళ్ళ పట్ల మనం ధర్మంగానే ఉండాలి. ఎందుచేత భగవంతుడు చెప్పాడు కదా, ఏం చేత ఆయన అనుగ్రహం లేకపోతే మనకు జ్ఞానం రాదు. కొంతమంది తపస్సు చేసి 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 ఎవరికింది రాంగ్ దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ ఎక్కడో ఉంది ఎక్కడో ఉందని వేలాది జన్మలు వెతుక్కుంటూ నా కాలాన్ని పాడు చేస్తున్నాను. ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడే ఉంది, ఎవరికింది రాంగ్, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రైట్, ఎక్కడే ఉంది. నేను పొందవలసినంత నా హృదయంలో ఉంది. ఈ బండారాన్ని వదిలేసి ఎక్కడో ఉందని ఇలా వేరు జన్మలు నేను టైం వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు తెలిసింది ఎక్కడే ఉంది, నేను పొందవలసిన వస్తువు ఎక్కడ ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ రైట్. అక్కడ వెళితేనే కానీ అజ్ఞానంలోంచి, అశాంతిలోంచి, పునర్జన్మలోంచి విడుదల పొందదు. ఎక్కడో ఉంది, తిరిగాం, ఎక్కడో ఉంది. వాండరింగ్, రన్నింగ్, ఎక్కడో ఏముందని తిరిగాం, పరుగులు పెట్టాం. ఎక్కడా ఏమీ లేదు, ఎక్కడా ఏమీ లేదని ఎప్పుడు తెలిసిందంటే ఇది తెలుసుకుని అక్కడ తెలిసింది. దిస్ ఈజ్ రైట్ ఓన్లీ, దిస్ ఈజ్ ఓన్లీ రైట్ ఎవరి చెంది రాంగ్ ఎవరి చెంది రాంగ్. అయితే దురదృష్టం ఏంటంటే ఆరేదో పసుపు తీశారు, ఇదేదో కుంకం తీశారు, ఇదేదో పడి బెల్లం తీశారు, ఇటువంటి ఆకర్షణ మనకు కావాలి. ఉడి చుట్టూరు తిరగటం మీద ఉన్న ఇష్టం ఇక్కడ ఏదో ఉందంటున్నారు, కొంచెం ఆలోచిద్దాం దీని గురించి. ఆలోచన ఎవరికి అక్కర్లేదు, ఇదే మాయ. ఎక్కడ ఏం లేదు, ఏదో ఉందని నీకు అనిపిస్తుంది, ఇక్కడే ఉంది. ముందు దేవుడు ఉన్నాడంటే మనం నమ్ముతాం, మక్కలో అలా ఉన్నాడంటే నమ్ముతాం, కాశీలో శివుడు ఉన్నాడంటే నమ్ముతాం, ఇక్కడ దేవుడు ఉన్నాడంటే మనం నమ్మం. కానీ నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడు. నీ హృదయంలో నిజం ఉంది, కానీ నీ మనసును అక్కడికి పంపవు, అక్కడికి వెతకవు, ఆ తలుపులు తట్టవు, అక్కడికి వెళ్ళవు, అంత లోయల్లోకి వెళ్ళవు. కనీసం అతది అది ఉంది, ఉంది, అక్కడ ఏదో ఉందంటున్నారు, ఉందేమని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయు, దాని గురించి శ్రవణం చేయు, దాని గురించి మననం చేయు, దాని గురించి ధ్యానం చేయు అని భగవంతుడు కూడా చెప్తున్నాడు. నీ హృదయంలో ఉన్నానని ఏదో చెప్తున్నాడని కనీసం వాక్యం గురించి కూడా నువ్వు ఆలోచించవు. కారణం బహుశా పుణ్యబలం లేకపోతావు. అవ్వచ్చు, నీకు అందరికీ కొబ్బరి నూనె రాస్తాను రండి, నీకు రోగాలు తగ్గిపోతాయి అంటే పోను రోగం ఏంటి, రోగాలు తగ్గిపోతాయి. అందరికీ కొబ్బరి నూనె రాస్తాను రండి, రోగాలు తగ్గిపోతాయి, ఇదే మతం? ఇది మతమా, జ్ఞానమా? ఎక్కడ తీసుకెళ్తున్నారు మనిషిని? మానవుడు ఎంతవరకు అజ్ఞానంలోంచి విడుదల పొందుతున్నాడు, వాడు అశాంతిలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాడు, వాడు అయోధ్యలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాడు, అది చూసుకోవడం ముఖ్యమైన విషయం. అది ఏదో రూపమైన, ఏదో రూపమైన అశాంతి, ఏదో రూపమైన దుఃఖం, ఏదో రూపమైన బంధం, ఏదో సఫరింగ్, సఫరింగ్, సఫరింగ్. ఇప్పుడు సీతాదేవి చూడండి, ఆ లంకలో చాలా గ్రేట్ సఫరింగ్, లంకలో చాలా బాధపడింది సీతాదేవి, ఆ లంకలో చాలా బాధలు పడింది, ఆ బాధలు ఓర్చుకుంది. ఒకసారి మనకు అనిపిస్తుంది సీతాదేవి చాలా బాధలు పడింది, ప్రశాంతంగా ఓర్చుకుంది, రాముడు దేవుడైనా, రాముడు దేవుంటే ఈ సీత మీద గొప్పదేమో, ఇంచిన అన్ని బాధలు కూడా ఓర్చుకోగలిగింది. కొంతమంది జీవితంలో ఎన్నో బాధలు పడతా ఉంటారు, చాలా క్వాయిట్గా ఉంటారు. కొంతమంది తోటి కష్టకాలు చెప్పుకోవడం కంటే మనం ఊర్చుకోవడం మంచిది. వాళ్ళు వాళ్ళు ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక అంటుడు వాడు అని చెప్పి సహనం, పేషెన్స్, ఆ సహనం నేర్చుకుని ఇంచదంటే ఎంతో కొంత ఉడికే పొడి పొడి మాటల వల్ల కేవలం చదువు వల్ల ఇది రాదు. ఆ జయం మనం ఏ పని చేస్తున్నప్పటికీ, మీరు వంట వండుకోండి, ఇంకో పని చేయండి, లేకపోతే గుళ్ళోకి వెళ్ళండి, ఏ పని చేస్తున్నప్పటికీ మన గమ్యాన్ని ఎక్కడికి చేరుకోవాలి, మనం పొందవలసింది ఏమిటి, దానికి సంబంధించిన కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి, కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు మీకు మీకు ఏదైనా మందు వాడుతున్నారనుకోండి, ఒక 15 రోజులు డాక్టర్ గారు వాడమన్నారనుకోండి మీ రోగానికి, ఆ మీ మందుకి మీకున్న రోగానికి ఆ మందుకి సరిపోయింది అనుకోండి, 15 రోజుల దాకా వాడక్కర్లేదు, 5 రోజులు వాడే గుణం కనిపిస్తుంది. 15 రోజులు కోర్సు వాడమన్నా 5 రోజులు వాడేటప్పటికి అసలు మీ రోగానికి తగిన మందు అది అవునా కాదు మీకు తెలిసిపోతా ఉంటుంది. అదేవిధంగా ఆ ఎక్కడో లోపల చైతన్యంలోకి వెళ్ళి మనం కలిసిపోక్కర్లేదు. ఆ చైతన్యానికి, ఆ చైతన్యాన్ని తాలూకు అండర్స్టాండింగ్, ఆ అవగాహన, అర్థం చేసుకునే శక్తి కొంత వచ్చేటప్పటికి మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ చైతన్యాన్ని దగ్గర దగ్గరికి వెళ్ళేటప్పటికి మన అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంది, మనం మాట్లాడేది కరెక్ట్గా ఉంది, మన ప్రాపర్ అండర్స్టాండింగ్, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, ఈ అండర్స్టాండింగ్ మనం అర్థం చేసుకోవడంలో కరెక్ట్ గానే అర్థం ఇంకేది, మన పాత్ర తప్పటం లేదు, మార్గం తప్పటం లేదు, మన వెళ్ళేది మార్గం కరెక్ట్ గానే ఉంది అని మీకు అండర్స్టాండింగ్ 5 రోజులు మందు వాడేటప్పటికీ ఆ మందు మీకు రోగానికి సంబంధించింది అయితే ఎలా తగ్గుతూ ఉంటుందో, ఆ కరెక్ట్ అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, అది పూర్తిగా మీరు ఆ వస్తువులో లైవ్ అయిపోయినాడు అండర్స్టాండింగ్ లోనే కొంత ఆనందం మీకు అందుతూ ఉంటుంది. పూర్తిగా వస్తువులో లైవ్ అయిపో అంత దూరం వెళ్ళిపోక్కర్లేదు, ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ లో మీకు ఉన్నటువంటి ఆనందం అందుతూ ఉంటుంది. సూర్యుడు ఉదయించకముందే కొంచెం వెలుతురు మనకు తెలుస్తుంది, అదే హృదయ గుహలో ప్రవేశిస్తుంటే, హృదయ గుహలో వెళుతూ ఉంటే దాని తాలూకు గుర్తులు మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే అన్ని మారి, అన్ని మారి శరీరాలు మారుతూ ఉంటాయి, మనసులు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, ధనవంతులు పేదవారు అవుతారు, పేదవారు ధనవంతులు అవుతారు, అధికారం లేని వాళ్ళకి అధికారాలు వస్తాయి, అధికారాలు ఉన్న వాళ్ళకి ఊడిపోతూ ఉంటాయి, లోకంలో అనేక వాళ్ళ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నిరంతరము మార్పు, సమాజంలో ఏదో మార్పు వస్తూనే ఉంటుంది, ప్రపంచంలో ఏదో ఒకటి మార్పు వస్తూనే ఉంటుంది. ఇంకా మార్పు లేనిది, పరిణామ సిద్ధాంతానికి అతీతమైనది ఈ హృదయంలో ఉంది, దానికి పరివర్తన లేదు, దానికి మార్పు లేదు, దానికి పరిణామం లేదు, ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఏం చేద్దాం కాదు నిజం, కాబట్టి శరీరం నిజం కాదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఈ శరీరాలు ఒక్క శరీరం కూడా ఇక్కడ కనపడదు, ఇప్పుడు 100 సంవత్సరాల దాకా ఎందుకు ఎద్దట్లోనే ఈ శరీరం మనకు. అలాగే మనసు కూడా నిజం కాదు, మనసు అలా మారుతూనే ఉంటుంది, ఉదయం ఉన్నట్టు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్టు సాయంత్రం ఉండదు. అదే రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తాడు, చిత్తవృత్తి స్థిరంగా లేనప్పుడు స్నేహాలు కూడా స్థిరంగా ఉండవు. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తాడు. అంటే రామాయణంలో ఇప్పుడు రమణ మహర్షి గారు వీళ్ళు, ఈ లేకపోతే రామకృష్ణ పరమహంస వీళ్ళు ఎక్కువ మోక్షం గురించి వాటి గురించి చెప్పుకొచ్చారు. రామాయణం అలా కాదు, ధర్మం, అర్థం, కామం, మోక్షం, కుటుంబంలో ఉన్న కష్టకాలు, ఇంట్లో పేచీలు ఎలా వస్తాయి, ఈ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఈ పేచీల మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో హెచ్చు తగ్గులుగా ఉంటారు, వాళ్ళు హెచ్చు తగ్గుల మధ్యన మనం హెచ్చు తగ్గులకు గురి అవ్వకుండా ఎలా ఉండాలి, అన్ని కష్టసుఖాలు, కుటుంబ కష్టసుఖాలు అన్ని చెప్తూ, ప్రకృతి పరంగా వచ్చే బాధలోంచి అన్ని విషయాలు చెప్పుకొస్తూ మన మనస్సుని మోక్షం వైపు తిప్పుతూ ఉంటాడు. ఇది సంసారం, ఇది ప్రకృతి, ఈ కష్టాలు ఎప్పుడు ఇలా ఉంటాయి, ఈ బాధలు ఇది ఎప్పుడు ఉంటాయి, ఈ మనసులు ఎప్పుడు ఇలా ఉండవు, ఏళ్ళను మనసు రేపు ఉంటుందని అలా అనుకోవద్దు. మారేది మారేది మనసు మారుతుంది, శరీరం మారుతుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. అలా అది ఏ ప్రతిదీ మారిదే, మారనది ఒకటి, నిదానమైంది ఒకటే, నిదానమైంది ఒకటే. అన్ని లోపల ఉండే చైతన్యమే, దానికి ఎప్పుడు పరివర్తనం అంటుంది. ఏ మార్పు కూడానే ఆత్మ నుండి ఉదయించే ఏ మార్పు లేదండి. అయితే ఏది మారిన పైన మనకు అతీతమైంది, ఏ మార్పులకి అతి మార్పులతో మారి ఏ మార్పు లేనిది. ఆత్మ నుండి ఉదయించే ఈ శరీరాలు ఎక్కడ వస్తున్నాయి, ఈ మనస్సును ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో, మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ పరిసరాలు ఎక్కడి నుంచి వచ్చినాయో, పంచభూతాల నుంచి వచ్చిందో, ఈ సృష్టి అంతా ఎక్కడ, అదే చైతన్యం, అదే అదే సుఖం, అదే శాంతి, అదే బ్రహ్మ, అదే ఆనందం, అదే మోక్షం, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం. అవన్నీ హృదయంలోంచి వచ్చినాయి. అసలు భగవాన్ చెప్పి అన్ని హృదయంలోనే జరిగిపోతున్నాయి. చావులు, పుట్టుకలు, కోపాలు, తాపాలు, కామక్రోధాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ హృదయం. ఆ దేహం నేను అనే తలంపు హృదయంలోంచి వచ్చింది, ఆ చైతన్యంలోంచి వచ్చింది. ఆ నేననే తలంపు వచ్చి ఆ తలంపు వచ్చి దేహం తాదాప్యం పొందుతుంది. దేహం తాదాప్యం పొందాక ఈ దేహము నేను, ఆ దేహం పుట్టినప్పుడు పుట్టామనుకోవటం, చనిపోయినప్పుడు చనిపోయామనుకోవటం, మళ్ళీ దేహగతమైన జీవితం వస్తుంది మనకి. లోపల హృదయంలోంచి నేననే తలంపు వచ్చింది. ఆ నేననే తలంపు వస్తే శరీరం వచ్చింది, శరీరం వస్తే ప్రపంచం వచ్చింది, ప్రపంచం వస్తే దేవతలు వచ్చారు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఎంత వెనక్కి వెళితే హృదయంలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ ప్రపంచం యొక్క కథ మీ మీ స్టోరీ, నా స్టోరీ, ఈ ప్రపంచం యొక్క స్టోరీ, ఈ ప్రకృతి స్టోరీ, ఎంత అంత ఆ హృదయంలోకి వెళ్ళామనుకోండి, ఎంత ఎక్కడైతే ఎంత ఎక్కడ ఆ సోర్స్ ఆఫ్ సోర్సెస్, ఆ మూల, ఈ మూలాలన్నింటికి ఆ మూలం, ఆ హృదయంలోకి చేరుకున్నాం అనుకోండి, ఏమీ లేదు. ఏదో చచ్చిపోయామనుకున్నాం, పుట్టామనుకున్నాం, ఏదో రోగం వచ్చిందనుకున్నాం, కష్టాలు పడ్డాలనుకున్నాం, సుఖాలు పడ్డాలనుకున్నాం, సంతోషాలు వచ్చేసి అనుకున్నాం, అవమానాలు భరించాం, బహుమానాలు పొందాం, గర్వాలు తీర్చాం, అనేక సంఘటనలో గర్వాన్ని పొందాం. కృష్ణ అంటాడు, జయాన్ని అపజయాన్ని నువ్వు సమానంగా చూసుకోలేవనుకో, నీ మనస్సు ఆ సోర్స్ లో తిడుతుంది, అదేంటి తిడుతుంది? జయం వచ్చినప్పుడు గర్వం వస్తుంది, అపజయం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, అపజయం వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ నేను లోపల తేలిన, గర్వం నేను లోపల తేలిన అవ్వదు. అంటే జయం వచ్చినప్పుడు దానితో తాదాక్ష్యం పొందకు, అపజయం వచ్చినప్పుడు దానితో తాదాక్ష్యం పొందకు. దానితో తాదాక్ష్యం పొందావా? గర్వం వచ్చేస్తుంది జయం వస్తేనే, అపజయం వస్తే కుంగిపోతావు, నీకు దుఃఖం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఆ బాధాన్ని హృదయంలోకి నేను వెళ్ళనివ్వదు, ఈ గర్వము నేను హృదయంలోకి నేను వెళ్ళదు. వాటిని బ్యాలెన్స్ చేసుకో, ఆ బ్యాలెన్స్ చేసుకో, జయాపజయాలను పట్టించుకోకు. వస్తే రాని వస్తే అజయంతో తాదాక్ష్యం పొందకు, అపజయంతో తాదాక్ష్యం పొందకు. పొందేవా? నిన్ను హృదయంలోకి సోర్స్ లోకి వెళ్ళనివ్వదు. అంటే బ్యాలెన్స్ చేసుకో, ఇది అర్థం చేసుకో. తలకాయ ఉంది కదా, ఆ తలకాయ నువ్వు బ్యాలెన్స్ చేసుకొని సాధన తర్వాత. అంటే ఎంత హృదయంలో జరిగిపోతుంది, ఎంత హృదయంలో జరిగిపోతుంది, ఎక్కడికి వచ్చాక నీకు తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడో ఏదో ఉందనుకున్నాను, ఎక్కడో ఏమీ లేదు. ఈ జన్మలు, మరణాలు, ఈ కష్టసుఖాలు, ఈ బాధలన్నీ కూడా ఏమీ లేదు. పడ్డాను పడ్డాను అనుకున్నా పడ్డవాడే నిజం కాదు అని ఇది తెలిసాక తెలిసింది. దిస్ ఈజ్ ఓన్లీ రైట్, దిస్ ఈజ్ ఓన్లీ రైట్, దిస్ ఈజ్ ఓన్లీ రైట్. ఎవరు చెందిగా అంటే నేను పొందవలసింది పొందాను. దీనికి 800 సంవత్సరాలు చేస్తే, 800 జన్మల్లో నేను పవిత్రం అవటానికి ప్రయత్నం చేస్తే, 800 సంవత్సరాలు తపస్సు చేస్తే ఈ చిన్న విషయం నాకు అది తెలిసిందో అంటారు కొంతమంది. తపస్సు చేసి ఒక ఇంజనీరింగ్ చదవడానికి 5 సంవత్సరాలు పట్టేటప్పుడు ఇది తెలుసుకోవడానికి ఎంత అంటే నువ్వు ఆత్మ సహజంగా నీకు పరిమితులు లేవు, సహజంగా నీకు పరిమితులు లేవు, సహజంగా నీకు హద్దులు లేవు, సహజంగా నీకు పరిమితులు లేవు. ఎందుకంటే నువ్వు చైతన్యమై ఉన్నావు, చైతన్యానికి పరిమితులు లేవు, హద్దులు లేవు. హద్దులు లేని చైతన్యాన్ని, హద్దులు లేని పరిమితులు లేని చైతన్యాన్ని, కులాలు మతాలు లేని చైతన్యాన్ని, ఏదో ఒక కులానికి ఒక మతానికి బంధించి, నీ శరీరానికి బంధించి, ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి నీ మనసుకు బంధిస్తున్నావు. తర్వాత శరీరం, ఆ శరీరమే నీ చైతన్యం అనుకుంటున్నావు. ఆ చైతన్యాన్ని శరీరానికి, మనస్సుకు, లేకపోతే నీ కులానికో, నీ జాతికో, నీ మతానికో, నీ రంగుకో, నీ గుణానికో పరిమితం చేసుకుంటున్నావు. కొంతమంది మంచి వాళ్ళు అనుకుంటే మేము చాలా మంచివాళ్ళం అంటారు, వాళ్ళే చెప్తా ఉంటారు మేము చాలా మంచివాళ్ళం. మంచితనం మంచిదే, కానీ మంచితనం అనేది గమ్యం కాదు. వాళ్ళు అనుకుంటారు అంటే చైతన్యాన్ని తీసుకొచ్చి మంచితనానికి పరిమితం చేసేస్తారు, చైతన్యాన్ని తీసుకొచ్చి దేహానికి పరిమితం చేస్తారు, నీకేదైనా నీ చైతన్యాన్ని తీసుకొచ్చి నీ గుణానికి పరిమితం చేస్తారు, చైతన్యాన్ని తీసేసి లేకపోతే నువ్వు చేసే దానానికి పరిమితం చేస్తారు, లేదా చైతన్యాన్ని తీసుకొచ్చి నీ కోరికలకు పరిమితం చేస్తారు, చైతన్యాన్ని తీసుకొచ్చి నీకున్న కష్ట సుఖాలకు, లాభ నష్టాలకు పరిమితం చేసేస్తాను, లేకపోతే నీ కులానికి చైతన్యం. ఇప్పుడు కొంతమందికి ఆ కులాభిమానం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి మతాభిమానం ఎక్కువ ఉంటుంది. మన దక్షిణ భారతదేశాల్లో కులాలు గొడవ, ఉత్తర భారతదేశంలో మతాలు గొడవ, మరొక దేశంలో రంగులు గొడవ, ఎక్కడో చూడ ఏదో గడప దగ్గర ఆగిపోతున్నాం గమ్యానికి చేరుకోకుండా. అంటే ఈ కులాలు, ఈ మతాలు మనుషులను విభజిస్తున్నాయి. చైతన్యం అఖండంగా ఉంది. అఖండమైన చైతన్యాన్ని తీసుకొచ్చి రంగుకి, కులానికి, మతానికి మనం పరిమితం చేస్తున్నాం. ఈ దేహమే చైతన్యం అనుకుంటున్నావు, నీ మనస్సులో నీ మనస్సు చైతన్యం అనుకుంటున్నావు. నీకు అడ్డులు లేవు, నీకు పరిమితులు లేవు, కానీ ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి పరిమితం చేసుకునేది నీవే, దాన్ని కుయించుకునేది నీవే. వీరు నా వారు, వారి పరాయి వారు అని అడ్డులు కల్పించేది నీవే. కానీ ఏ మార్పు లేనిది చైతన్యం, ఏ మార్పు లేనిది అత్యంత సహజమైనది చైతన్యం. అది నిజం కాబట్టి సహజంగా ఉంటుంది. ఆ చైతన్యం నిశ్చలంగా ఉంటుంది. ఏదైతే ఒక ట్రూత్ ఒకటే నిజంగా ఉంది, అది నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. నిజంగా మీ మనస్సే మీరనుకోండి, అది మీ మనస్సే నిజం అనుకుంటే అది ఎప్పుడు యూనిఫారం గానే ఉంటుంది. నిజం యూనిఫారం గా ఉంటుంది, నిజం కానీ యూనిఫారం గా ఉండదు. దాన్ని బట్టి తెలుస్తాను మీ మనస్సు మీరు కాదని. ఇక సాధన అంటే ఏం లేదు. చైతన్యాన్ని దేహం అనుకుంటున్నావు, చైతన్యాన్ని మనస్సు అనుకుంటున్నావు, చైతన్యాన్ని ఇష్టం అనుకుంటున్నావు, చైతన్యాన్ని అనుకుంటున్నావు, ఈ రాగద్వేషాలకి పరిమితం చేస్తున్నావు చైతన్యాన్ని. ఆ తప్పు తాదాత్మ్యాన్ని, ఆ రాంగ్ ఐడెంటిఫికేషన్ వదిలించుకోవటం నీ సాధన యొక్క లక్ష్యం. నువ్వు ప్రాణాయామం చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, సత్పురుషులతో సహవాసం చెయ్యి, మంత్ర జపం చెయ్యి. నువ్వు ఏది చేసినప్పటికీ, ఈ తప్పు రాంగ్ ఐడెంటిఫికేషన్, ఈ తప్పు తాదాత్మ్యం వదులుకోవాలి. నీ మనస్సులో ద్వైతం ఉంది, చైతన్యంలో ద్వైతం లేదు. అది ఒకటిగానే ఉంటుంది, నిజం ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. నువ్వు వేరు, నేను వేరునే భేదబుద్ధి కల్పించేది మనస్సే కానీ చైతన్యం కాదు. అయితే చైతన్యాన్ని మనస్సుకు పరిమితం చేస్తున్నావు కాబట్టి అది నిజం కింద నీకు అనిపిస్తాను. నువ్వు వేరు, నేను వేరునే భేదబుద్ధి నీకు మనస్సులో ఉంది. ఈ చైతన్యాన్ని తీసుకొచ్చి మనస్సుకు పరిమితం చేస్తున్నావు, మనస్సే చైతన్యం అనుకుంటున్నావు, దేహమే చైతన్యం అనుకుంటున్నావు, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటున్నావు, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోయాను అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు చైతన్యమైనప్పటికీ దేహమే నీవు, ఆ చైతన్యమే దేహం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు పుట్టినప్పుడు పుట్టినట్టు, చనిపోయినప్పుడు చనిపోయినట్టు నీకు అలా అనిపిస్తుంది. నీ గురికి అలా అనిపిస్తానంటే ఇది అంత తప్పు కాదు. అది రికవర్ సరే. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి, శాంత చిత్తం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆ ఖరీదు కూడా కూల్గా ఉండాలి. అంటే మన మనల్ని అందరూ వదిలేసినా మనం స్వతంత్రంగా బాటలో నడవగలగాలి. ఇంకేమి 10 మంది కలిసి అది చేరుకునేది కాదు. అక్కడ 10 మంది కలిసి కాశీ వెళ్ళి రావచ్చు, కానీ చైతన్యంలోకి వెళ్ళడానికి నువ్వు ఒక్కడే ప్రయత్నం చేసి వెళ్ళాలి. 10 మందితో కలిసి వెళ్ళేది కాదు. అది చనిపోయినప్పుడే మనం ఒంటరికి వెళ్ళాలి. 10 మంది ఎవరు మనకు సహాయం ఎవరు రారు. అంటే ఏకాంతవాసంలో కూడా మీరు, ఎంజాయ్ చేయాలి. ప్రారంభం ఎంజాయ్ ఎవరు ప్రారంభ ఎంజాయ్ ఎవరు సాలొచ్చు. కొంతమంది ఏకాంతవాసంగా ఉండలేరు, అసలు భోజనాలు చేసి పక్కింటికి వెళ్ళిపోతారు. ఏకాంతవాసాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలి. పాయసం నోట్లో పోసుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో ఆ ఏకాంతవాసాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. కొంతమంది ఒంటరిగా కూర్చోలేరు, ఆ ఒంటరితనాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. అంటే తప్పు తాదాత్మ్యం అనేది ద్వైత బుద్ధి కలుగుతుంది. అది వేరు, నేను వేరైనటువంటి బుద్ధి నీకు ఎందుకు కలుగుతానండి? తప్పు తాదాత్మ్యం వల్ల కలుగుతుంది. అంటే ఈ తప్పు తాదాత్మ్యం రాంగ్ థింకింగ్ వదిలేస్తే, రాంగ్ హ్యాబిట్స్ లోంచి నువ్వు బయటకు రాగలిగితే లోపలటువంటి చైతన్యం, దాని తాలూకు ప్రకాశం నీకు వ్యక్తం అవుతుంది. ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. మీరు ఏ సాధన చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, ఆచార్యుల వారు అన్నారు ఈ రెండు అక్షరాలు మర్చిపోకుండా మీ జీవితం చూడదు. శంకరాచార్య వారిని శివుడు యొక్క అవతారానికి చెప్తారు, అపర శివుడు, అపర శంకరుడు. శంకరుడు, శంకరాచార్యుని గురించి కొంతమంది చెప్తారంటే నడికే శివుడు అని, నడికే దేవుడు, నడికే శివుడు అని అంటాడు. రెండు అక్షరాలు మర్చిపోవద్దు మీరు. అది శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే భక్తి రాదు, శ్రద్ధ లేకపోతే మీరు ధర్మాన్ని ఆచరించలేరు, శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. మీరు శ్రద్ధ లేకపోతే ఇతరుల పట్ల మీరు చేయవలసినటువంటి మీ ధర్మం మీరు నిర్వర్తించలేరు. మీకు శ్రద్ధ లేకపోతే మోక్షం రాదు. అంచేత మీ శ్రద్ధ, ఆ రెండు అక్షరాలు జ్ఞాపకం, మీ జీవితం పొడిగిన జ్ఞాపకం అని ఆచార్య వాళ్ళు. ఒక శ్రద్ధ నోడు మాటకి ధర్మాన్ని ఆచరిస్తాడు. నువ్వు ఆచరిస్తున్న ధర్మమే నీకు మోక్షాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అయితే ధర్మం శ్రద్ధ లేకుండా నువ్వు ధర్మాన్ని ఆచరించలేవు. ఆ శ్రద్ధను రెండు అక్షరాలే, అవి ఎన్ని అక్షరాలు? శ్రద్ధ అనేది రెండు అక్షరాలే. ఆ రెండు అక్షరాలు మీరు మర్చిపోకూడదు. డ్రైవర్ సరిగ్గా సరైనవాడు కాకపోతే అది గమ్యానికి చేర్చడం కారణం. అలాగే నీ బుద్ధి సరిగ్గా లేకపోతే నువ్వు గమ్యానికి చేరుకోలేవు, డెస్టినేషన్కి నువ్వు వెళ్ళవు. అంటే ఇది శుద్ధి అవ్వాలి, బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. అంటే కొంతమంది సాధన చేస్తూ ఉంటారు కానీ మాట కూడా కపటంగా మాట్లాడాలి. భక్తి ఉంటుంది కొంతమందికి, ఉంటుంది మాటల్లో కపటం ఉంటుంది, ఆలోచనలో కపటం ఉంటుంది. వాళ్ళే వాళ్ళు మేము తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన సమాజానికి కావాల్సింది పొలిటికల్ పీపుల్ కాదు, ప్రాక్టికల్ పీపుల్. మనిషికి మనం ఏదైనా సహాయం చేయగలగాలి ప్రాక్టికల్. మనం తిండి లేనప్పుడు తిండి గురించి ఆలోచిస్తాం, బట్టలు ఉన్నప్పుడు బట్ట గురించి ఆలోచిస్తాం, ఇల్లు లేనప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం, నేల గురించి ఆలోచిస్తాం. ఇవన్నీ వచ్చేసాక స్వేచ్ఛ గురించి ఆలోచిస్తాం. నాకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి. ఎంతకాలం ఇతరుల దగ్గర బానిసత్వంగానే ఉండగలను, నాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి కూడా స్వేచ్ఛ కోరుకుంటాడు. చేతిలో తగినంత డబ్బు ఉన్నప్పుడు, వాడికి ఇల్లు ఉన్నప్పుడు, వాడికి బట్ట ఉన్నప్పుడు, వాడికి నీడ ఉన్నప్పుడు, వాడికి తప్పనిసరిగా స్వేచ్ఛను కోరుకుంటాడు. డే టు డే లైఫ్లో, ప్రాక్టికల్ లైఫ్లో నిదానంగా ఉండాలి. ఈ మూడు ఒకటిగా ఉండాలి. ఏ ఈ మూడని చెబుతున్నాం, ఏది మనస్సు, వాక్కు, శరీరం, మూడని చెబుతున్నా, మూడు ఒకటైపోవాలి. ఆ మూడు ఒకటైతే నీ లోపల వాసనలన్నీ, నీ లోపల సంస్కారాలన్నీ ఖాళీ మూడు కలుగుతాయి. మూడు మూడు కాదు, మూడు ఒకటి అవ్వాలి. అంటే మూడు నిదానంగా ఉండాలి. మూడు నిదానంగా ఉంటారు. ఈ వాసనలన్నీ సంస్కారాలు పునర్జన్మ హేతువులన్నీ ధ్వంసం అవుతాయి. అప్పుడు నీకు బంధం నుంచి విడుదల పొందుతావు. ఈ మూడు ఏకంగా ఉంటే నీ బంధం నుంచి విడుదల పొందుతావు. ఎంత సాధన చేసినా కపటి బంధం నుంచి విముక్తి పొందలేదు. ఒకటి కపటం, రెండు స్వార్థం. వీళ్ళు ఎన్ని సాధన చేసినప్పటికీ వాళ్ళు ఆ సారంలోంచి, దుఃఖంలోంచి, బంధంలోంచి, పునర్జన్మలోంచి విడుదల పొందలేదు. అంచేది నువ్వు సత్యాన్ని చూసిన కొనసాగించాలి. ఏది సత్యం, ఎక్కడ ఉంది, ఎక్కడ ఏమి లేదు, ఇక్కడ ఉంది. నువ్వు దేన్ని చర్చ చేస్తున్నావు, నువ్వు దేన్ని చర్చ చేస్తున్నావు? దేహాన్ని ప్రయోగాన్ని గురించిపెట్టు, దేహాన్ని ప్రయోగాన్ని గురించిపెట్టు. దేన్ని వెతుకుతున్నావు నువ్వు? నువ్వు అసలు దేన్ని వెతుకుతున్నావు? దేన్ని సత్యాన్ని వెతకాలి. అది నీ హృదయంలో ఉంది ఆ సత్యం. నువ్వు వెతికే సత్యం నీ హృదయంలో ఉంది. అంటే అక్కడ గురిపెట్టు, అక్కడ కాన్సన్ట్రేట్ చెయ్యి. నీ హృదయంలోనే నిజాన్ని నువ్వు ధ్యానం చెయ్యి. నీ ఏకాగ్రతని అక్కడ గురిపెట్టి, నీ మనస్సును అక్కడ గురిపెట్టు, నీ బుద్ధిని అక్కడ గురిపెట్టు. నీ సర్వశక్తులు, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలు, నీకున్న సర్వశక్తులు, శక్తులు దాన్ని తెలుసుకోవడానికి, దాని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నువ్వు అలా చేయగల చేయగా చేయగా సత్యానికి మరొక పేరు చైతన్యం, చైతన్యానికి మరొక పేరు సత్యము. ఆత్మలో ప్రశాంతంగా నిలిచిపోతాయి. అప్పుడు అక్కడి నుంచి వచ్చే సుఖం, దాని స్వరూపమైన సుఖం, దాని స్వరూపమైన జ్ఞానం, దాని స్వరూపమైన ఆనందం. అక్కడ నిలబడిపోయినప్పుడు ఏమి, ఎక్కడే ఆ జ్ఞానంలో శాంతిలో నువ్వు నిలబడినప్పుడు దానికి మించిన సుఖం కానీ దానికి మించిన శాంతి లేదనే అనుభవం కూడా నీకు వస్తుంది. సాధారణంగా మనం లౌకికంగా కూడా ఏ పని చేస్తుంటామంటే, ఈ పని చేస్తే మనకు లాభం ఏంటి అలా ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఈ పని చేస్తే మనకి ఈ లాభం ఏంటి, ఈ పని చేస్తే ఈ లాభం ఏంటి అనుకుంటాం కదా. వీరితో మాట్లాడితే లాభం ఏంటి, వారికి ఈ పని చేస్తే మనకి ఏమైనా ఉపకారం, ఈ పని చేస్తే మనకి ఏమైనా లాభిస్తుంది, అలా ఆలోచించుకుంటాం కదా. గౌతమ బుద్ధుడు అన్నాడు, మీరు పుట్టిన వాళ్ళు ఈనాటి వరకు చాలా పనులు చేశారు కదా, చాలా భోగాలు అనుభవించారు కదా, అందులోంచి మీకు ఏమైనా కలిసి వచ్చిందా అని అడిగారు. మానవుడు ఇప్పటి వరకు చాలా భోగాలు అనుభవిస్తున్నాడు కదా, మనకి చాలా భాగాలు అనిపిస్తున్నాడు. రోజు సినిమాలు చూస్తున్నాం, రోజు టీవీలు చూస్తున్నాం, టీవీలకు అంటిపెట్టుకుపోతున్నాం. మరి ప్రతిదానికి ఈ పని చేస్తే లాభం ఏంటి, ఆ పని చేస్తే లాభం ఏంటి అని ఆలోచిస్తున్న నువ్వు, నీ ఇంద్రియాల ద్వారా అనేక భోగాలు అనుభవించడం ద్వారా వచ్చిన లాభం ఏముంది నీకు? ఒక్కసారి రవంతా ముళ్ళంతా ఒకసారి పరిగెత్తుకొని నిలబడి ఆలోచించాడు భౌతం బుద్ధి. ప్రతి పనికి ఈ పని చేస్తే లాభం ఏంటి, ఈ పని చేస్తే లాభం ఆలోచించేవాళ్ళు, నువ్వు చాలా భోగాలు అనుభవించావు కదా జీవితం ఇప్పటివరకు, ఈ భోగాలు అనుభవించడం వల్ల వచ్చే నీకు పరిచయం ఏంటి, దానివల్ల నువ్వు పొందిన లాభం ఏంటి? నూనె పట్టుకెళ్ళి కూరలు వేస్తే పర్లేదు, నూనె పట్టుకెళ్ళి ఇసుకలే వేస్తున్నాను, ఏంటి బెనిఫిషియర్ బెనిఫిషియర్ ఏంటి, ఆ పని చేసాం అది చేసాం ఇది చేసే లాభం. అసలు నువ్వు అనేది జీవితంలో చాలా భాగాలు అనుభవించడం ద్వారా నువ్వు పొందిన లాభం ఏంటి ఇంతవరకు, ఏంటి బెనిఫిషియర్ బెనిఫిషియర్ ఏంటి, ఆ పని చేసాం అది చేసాం ఇది చేసే లాభం. అసలు నువ్వు అనేది జీవితంలో చాలా భాగాలు అనుభవించావు, ఆ భాగాలు అనుభవించడం ద్వారా నువ్వు పొందిన లాభం ఏంటి ఇంతవరకు. చివరికి భగవద్గీత ఏమని చెప్పాడంటే, బుద్ధుడు అలా ప్రశ్న వేసి వదిలేశాడు. భగవద్గీతలో కృష్ణుడు ఏమనిపించాయంటే, మనం అనుభవించిన భోగాలే భవిష్యత్ జన్మలో మనకు రోగాల కింద వస్తాయి. ఆ భోగం అనిపించేటప్పుడు, భోగం అనిపించేటప్పుడు సంస్కారం పడుతుంది, మళ్ళీ ఆ సంస్కారం ఆ భోగం అయితే తిరుగుతూ ఉంటుంది. ఆ సంస్కారం ఆ భోగంలోకి మళ్ళిస్తుంది కానీ మన జీవితాన్ని మోక్షం అయిపోతే మళ్ళించదు. అంటే సంస్కారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారం నుంచి మనం బయటపడటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ సంస్కారం లేని వాడితో సహవాసం చేస్తే ఈ సంస్కారం నుంచి మనం విడుదల పొందాం. కొంతమందికి సబ్జెక్ట్ అయ్యే ప్రధానం కానీ మహిళలు అక్కర్లేదు. అసలు ఒకవేళ మహిళలు మీ వల్ల మాకు మహిళలు జరగనన్నా వాళ్ళు పట్టించుకోరు, అంటే మీ మైండ్కి డైవర్షన్ ఇవ్వరు. కొంతమందికి సబ్జెక్ట్ అయ్యే ప్రధానం, ఆలోచన ప్రధానం, మిమ్మల్ని ఉద్యోగ పడతారు, మిమ్మల్ని క్రీడల వైపుకి నడిపిస్తారు. కానీ వాడు విధమైన ప్రవక్త ఏం చేస్తాడంటే, మిమ్మల్ని స్వేచ్ఛ వైపుకు, స్వాతంత్రం వైపుకు, ఆత్మజ్ఞానానికి నడిపిస్తాడు. కానీ వాడికి బానిసం చేయడు. ఏదో ఒక పర్టికులర్ బాడీ తోటి, పర్టికులర్ పేరుతోటి నీకు ఆధాత్యం పొందినప్పుడు సృష్టిలో ఏది నీకు ప్రేరేదు కదా. అంటే అన్వేషణ కొనసాగించు, అన్వేషణ కొనసాగించు, ఆ ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నువ్వు ముగింపుకి వెళ్ళకపోయినా, కంక్లూజన్కి వెళ్ళకపోయినా, ఆ ప్రయత్నంలో మరణించు. ఆ ప్రయత్నంలో ప్రయత్నం చెయ్యి, కానీ కనీసం ఆ ప్రయత్నంలో మరణించు. ఒకవేళ నువ్వు డెస్టినేషన్ అయితే గోలుకు నువ్వు చేరుకోలేకపోయినా, నువ్వు చేస్తున్న ప్రయత్నంలో కనీసం మరణించు. నువ్వు ఎప్పటికైనా ఈ జన్మలో అయినా రాబోయే జన్మలో చైతన్యంలో నిలబడాలి, చైతన్యం నిలబడాలి. చైతన్యంలో నిలబడితే పని అవ్వదేమో అనుకోకు, నీ దేహం ద్వారా జరగవలసిన పనులు అలా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. ఒకటి బాగా జ్ఞాపకించుకోండి, నీ దేహం ద్వారా ఏ పని జరగవలసిందో అది మీ ఆలోచించక సమయం రాకుండా జరిగిపోతుంది. నీ ప్రారంభంలో ఉంటే ఒక పని జరగవలసిన పని, ఒక పని జరగవలసినట్టుగా నీ ప్రారంభంలో ఉంటే నీ కోరికతో సంబంధం లేకుండా పని జరిగిపోతుంది. ఒకవేళ నీ ప్రారంభంలో కనుక అది లేకపోతే కోరుకున్నా జరగదు. అంటే శక్తి ఈశ్వరుడికి ఉంది, శక్తి చైతన్యానికి ఉంది, నీ కోరిక శక్తి లేదు. ఎందుకంటే నీ కోరికే కానీ శక్తి ఉంటే నీకు ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు నెరవేరిపోవాలి. నీ దేహ ప్రారంభం ఉంటే ఆ పని అవుతుంది, నీ దేహ ప్రారంభం లేకపోతే ఆ పని అవ్వదు. అంటే మీ దేహాన్ని ప్రారంభాన్ని గుర్తుపెట్టండి, మీరు సత్యాన్వేషణలో ఉండండి, లేదా ప్రయత్నంలో మరణించండి. మీరు ఏనాటికైనా సత్యానికి మరొక పేరే చైతన్యం. ఆ చైతన్యంలో నిలబడాలి. ఆ చైతన్యంలో నిలబడే శక్తి కనుక మీకు వచ్చింది అనుకోండి, ఉదాహరణకి మీరు పనులు ఆగిపోతాయి అనుకోకండి. మీ దేహం ద్వారా జరగే ఉన్న పనులు ఆ పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి అంటారు. ఆ పని ఆగిపోతున్నాయి మీరు అనుకక్కర్లేదు. మీరు జ్ఞానం సంపాదించగలరు, మీరు చేసుకునే పని కూడా పెర్ఫెక్ట్గా చేయగలరు, నీటిగా చేయగలరు, రాగద్వేషాలు లేకుండా చేయగలరు. అంటే మీరు చేసే పని, ఉదాహరణకి మీరు చేసే పని ధర్మంగా చేస్తారనుకోండి, నేర్పుగా చేస్తారనుకోండి, ఓర్పుగా చేస్తారనుకోండి, ధ్యానం చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో ఆ పని వల్ల కూడా మీకు ఆ ఫలితం వచ్చేస్తుంది. అయితే ఓర్పుతో చేయాలి, రాగద్వేషాలతో చేయకూడదు, ఓర్పుతో చేయాలి, నెమ్మదిగా చేయాలి, నిదానంగా చేయాలి. ఎవరైనా మిమ్మల్ని ఉద్రేకపరిచినా ఉద్రేక రహితుడుగా మీరు ఉండగలగాలి. ఎవరికి ఎందుకు పరగెట్ మర్చిపోతే ఏం లేదు. అదే భగవాన్ చెప్తారు, జాగ్రత్త అవస్థలో నిద్రపోవటం నేర్చుకుని ఇటువంటి సమస్య అసలు రానే రాదు. ఇక్కడే చెప్పాడు బుద్ధుడు, నీకు ధర్మాన్ని ఆశ్రయిస్తున్నావు అనుకో, సత్యాన్ని అన్వేషిస్తున్నావు, నీ అన్వేషణ నిజమైతే ఈ పూర్వం నేను ఎవరైనా విమర్శించినా, నేను ఎవరైనా తిట్టినా, లేదా పూర్వమైన సంఘటన నీకు అనుకూలంగా జరగకపోయినా అన్నీ ఎండిపోతాయని చెప్పాడు, డ్రైఅప్ అయిపోతాయని చెప్పాడు. అంటే నీ నిదానంలో నువ్వు ఉన్నావు అనుకో, నిన్ను కొంతమంది పొగిడే వాళ్ళు ఉండొచ్చు, నేను విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, కానీ సత్యాన్వేషణలో ఉన్న మాకు నిజం అనుకో, ఆ పొగడ్తలు డ్రైఅప్ అయిపోతాయి, ఆ విమర్శలు డ్రైఅప్ అయిపోతాయి, శుభ్రంగా ఎండిపోతాయి, ఎండిపోయి రాలిపోతాయి. నీ సత్యాన్వేషణ నిజమైపోయి ఏంటి, మనం విముచ్చుకునే శక్తి పెంచుకోవాలి జీవితంలో, మనం విముచ్చుకునే శక్తి పెంచుకోవాలి. జ్ఞానాజ్ఞులే అన్నీ కాలిపోతాయి, సంచితం ఆగామే ప్రారంభం అన్నీ కాలిపోతాయి జ్ఞానాజ్ఞులు. ఇప్పుడు ఏం అక్కర్లేదు, మనం అందరం ఇంకా క్వైట్గా కూర్చున్నాం, మీరు బాగా ఆలోచించండి. తర్వాత దేహం నేను అనుకోవటం మీరు ఎదురండి, మీ సఫరింగ్ ఇప్పుడే ఆగిపోతుంది. ఆ పర్టికులర్ బాడీ నాదనుకోవటం వల్ల వస్తాం సఫరింగ్ అంటారు. మీకు మీకు ఐశ్వర్యం ఉందనుకోండి, విద్య ఉందనుకోండి, మీకు అన్నీ ఉన్నాయనుకోండి, దుఃఖం వస్తామనుకోండి, విషాదం వస్తామనుకోండి, బాధ వస్తామనుకోండి, అన్నీ ఏం చేస్తుంటారు. మీకు నెన్నెండే బంగారం ఉందండి, అండబలం ఉందండి, అర్ధబలం ఉందండి, బ్యాంకులో డబ్బు ఉందండి, పొలాలు ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయండి. మీ పరిస్థితులు పుట్టింటి వారి పరిస్థితులు, అక్కడింటి కడ పరిస్థితులు బాగానే ఉన్నాయండి. మీ పరిస్థితులు బాగా ఉన్నాయి, కానీ దుఃఖం వచ్చేస్తుంది, విషాదం వచ్చేస్తుంది, అశాంతి వచ్చేస్తుంది, అన్నీ ఏం చేసుకుంటారు మీరు. ఇదే భగవాన్ అడిగారు, ఏసీ దగ్గర ఉన్నాం, ఫ్యాన్ తిరిగిపోయింది, ఏసీ పనిచేస్తుంది, తల కింద తక్కే ఉంది, కాళ్ళ కింద తక్కే ఉంది, మరి రెండు పరుపులు ఉన్నాయి, టైం నిద్రపో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిద్ర పట్టడం లేదు, ఈ ఫ్యాన్ ఎందుకు, ఏసీ ఎందుకు, పరుపులు ఎందుకు, తక్కేలు ఎందుకు అని అడిగాడు. ఇవన్నీ ఎందుకు నిద్ర పట్టడానికి, ఇవన్నీ ఉన్నా నిద్ర పట్టం, నిద్ర పట్టబోతు ఇట్లా ప్రయోజనమే ఉంది. మీకు అన్ని విధాలా బాగా ఉందనుకోని పరిస్థితి, మీకు దుఃఖం వచ్చేస్తుంది అనుకోండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు మరి. అది శాంతి ఎక్కడ ఉంది, శాంతి ఎక్కడ ఉంది, మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో లేదు, మీ దగ్గర ఉన్న మీ ఇంటి దగ్గర ఉన్న పరిసరాలు లేదు, శాంతి చైతన్యంలో ఉంది. అక్కడికి వెళ్ళే వరకు ఏదో రకమైన అశాంతి ప్రతి జీవి మీ వెంటాడుతూనే ఉంటుంది. వీడేమంటున్నాడంటే, నాకు ఇతరులకు సహాయం చేయాలండి, ఇతరులకు నేను ఏదో ఉపయోగపడాలనుకుంటున్నాను అంటున్నాడు. వీడు అడుగుతున్నాడు, మనం ఇతరులకు ఉపయోగపడి అజ్ఞానం తెచ్చుకుంటున్నాం, ఇతరులు అందరికీ నేను ఉపయోగపడి నా అహంకారం పెంచుకుంటాను అనుకోండి, నా అజ్ఞానాన్ని పెంచుకుంటానని ఎందుకంటే ఉపయోగపడతాను. అది ఎందుకంటే ఉపయోగపడాలి ఏంటండి, ఎందుకండి పది మందికి అన్నం పెట్టి అన్నం పెడుతున్నా, నేను అన్నం పెడుతున్నాను అనుకుంటా ఉంటాను అనుకోండి, మీరు రజోగుణం పెంచు అన్నం పెట్టి రజోగుణం పెంచుకుంటా అంటే ఎందుకంటే నేను అన్నం పెట్టాను. ఇతరులకు ఉపయోగపడటం లేదు, జ్ఞానం పెరిగితే పర్వాలేదు, ఇతరులకు ఉపయోగపడి అజ్ఞానాన్ని పెంచుకుంటే ఉపయోగపడటం దేనికండి. మనం ఇతరులకు ఉపయోగపడేది రజోగుణంగా ఉపయోగపడుతున్నాం, తమో గుణంగా ఉపయోగపడుతున్నాం, లేదా సత్వగుణం ఉపయోగపడుతున్నాం చెప్పండి. ఇతరులకు ఏదైనా ఉపయోగపడుతున్నాం అనుకోండి, ఆ ఉపయోగపడటం వల్ల మనలో రజోగుణం పెరుగుతుంటే ఎందుకే ఉపయోగపడతాం, ఆ ఉపయోగపడటం వల్ల మనలో తమో గుణం పెరుగుతుంటే ఎందుకే ఉపయోగపడతాం. మనలో ఇతరులకు సహాయ సహకారములు అందించడం వల్ల మనకి జ్ఞానం కలుగుతుంటే, మనకి సత్వగుణం కనుక వస్తుంటే అది మంచిది. నువ్వు ఇతరులకు ఉపయోగపడి ఇంకా అజ్ఞానంలో కూరిపోతాంటే, ఇంకా రజోగుణం పెంచుకుంటాంటే ఎందుకంటే ఉపయోగం, ఎందుకు ఉపకారాలు. చివరికి ఇతరులకు ఉపకారం చేసి మనం ఏం తెచ్చుకుంటున్నాం, రజోగుణం తెచ్చుకుంటున్నాం. రజోగుణం ఏం చేస్తుంది, మనలోని కొన్ని చైతన్యం ఎక్కడే ఉంది, దిస్ ఈజ్ ఓన్లీ రైట్, దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ ఓన్లీ రైట్ అని తపస్సు చేసి తపస్సు చేస్తున్నారు. ఈ ఉపకారాలు చేసి ఉద్ధరిస్తున్నామని చెప్పి చివరికి దీనికి దూరం అయిపోతున్నాం. ఎవరో ఏదో ఉపకారాలు చేస్తామని మీరు అలా చేయొద్దు, మనం చేస్తే చేసుకున్నాం, మీరు అలా చేయొద్దు. మీ అజ్ఞానం పెరిగే ఉపకారాలు, మీ అహంకారం పెరిగే ఉపకారాలు, మీ రజోగుణం పెరిగే ఉపకారాలు అనవసరం, అలా పడి ఉండే మీరు. మీరు ఇంటికి జ్ఞాపకం వస్తానంటే నేను ఏదో ఎవరికి సాయం చేస్తానంటున్నాడు, సాయం చేసి అజ్ఞానం పెంచుకుంటాడా. ఇతరులు కూడా మనకు అనవసరం, ఏదో ఇతరులకు మనకు సహాయ సహకారం ఉంటే దానివల్ల మనకు సత్వగుణం రావాలి, సత్యాన్వేషణ పెరగాలి. సత్యాన్వేషణ ఏకాగ్రత కుదరాలి, ఏకాగ్రత కుదరాలి, మన మనస్సు చల్లబడాలి, మన మనస్సు చల్లబడాలి. ఇతరులకు మనం చేసిన సహాయ సహకారాలు మన ప్రత్యక్షం లేకుండా చేయాలి, అంటే మన జ్ఞాన సముపార్జనకు ఆ సహకారం ఉపయోగపడాలి. అసలు జ్ఞానికి ఇతరులు లేరు సహాయం చేయడానికి. అసలు అయితే మన కుడి చేతిలో ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎడమ చేతిలో పెట్టుకుంటాం అనుకోండి, కుడి చేతిలో వస్తువు ఎడమ చేతిలో పెట్టుకుంటాను అనుకోండి, నేను సహాయం చేశాను అనుకుంటాను. ఇంకా కుడి చేయి నాదే, ఎడమ చేయి నాదే, మీ శరీరమే నాదనుకుంటాను. మీరు ఏదో వైద్యం చేసుకుంటున్నారు అనుకోండి, మీ వైద్యం చేయించుకుంటారంటే మీకు 1000 రూపాయలు ఇస్తాను అనుకోండి, నా శరీరానికి వైద్యం చేయించుకుంటే నేను సహాయం చేశాను అనుకుంటానా? సహాయం చేశాను. నీ శరీరం కూడా నాది అనుకుంటా అనుకోండి, నీ ఉపాధి నాది అనుకుంటా అనుకోండి, అప్పుడు మరి మీకు 1,000 రూపాయలు ఇచ్చినా అది నాకు గుర్తే ఉండదు. నా శరీరాన్ని ఖర్చు పెట్టుకున్న డబ్బు నాకు గుర్తుండదు. అలా నీ శరీరం కూడా నా శరీరం అనుకున్నప్పుడు మీకు ఇచ్చింది కూడా గుర్తుండదు. చేస్తే అలా పని చేయమంటున్నారు శాస్త్రంలో. ఆ శరీరం లేదు, నీ శరీరం వేరనుకుని చేస్తే నీకు అక్కడి నుంచి అహంకారం బలుస్తుంది, నీ గర్వం పెరుగుతుంది. భవిష్యత్తుగా నువ్వు చేసిన నిజమే, దీనివల్ల నీకు అజ్ఞానం పెరుగుతుంది కానీ తప్పదు. అంటే భావన ముఖ్యం, డబ్బే ముఖ్యం కాదు, నీ ఏదో ఆయన చేసిన చేతరే ముఖ్యం కాదు, భావన ముఖ్యం. అంటే పరిస్థితులు అర్థం చేసుకోండి, నీ మనస్సు యొక్క పోకడ అర్థం చేసుకోండి, నీ మనస్సు ఎలా ప్రయాణం చేస్తుందో అర్థం చేసుకోండి. మనసు విషయంలో మెలకువగా ఉండండి. మీ మనసులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో మెలకువగా ఉండండి. శరీరానికి ఏదైనా రోగం వస్తే ఎక్స్రే మీద ఎక్స్రే, ఎక్స్రే మీద డాక్టర్లు చెప్పేటువంటి ఎక్స్రేలు తీయించామండి, ఇంకా రోగం కనపడదు, ఇంకో ఎక్స్రే తీయమా ఉంటారు. శరీరంలో వచ్చిన చిన్న రోగానికి ఈ ఏళ్ళు రేపు పోయే శరీరానికి ఇన్ని ఎక్స్రేలు తీయించుకుంటున్నాం, మనసులో వచ్చే చెడు తలంపులకి మనం ఏమైనా పట్టించుకుంటున్నాం. అగ్ని థాట్స్ ఏమైనా వస్తున్నాయనుకోండి, మన బుద్ధిలోకి అగ్ని థాట్స్ ఏమైనా వస్తున్నాయనుకోండి, ఆ థాట్స్ అగ్ని థాట్స్ వస్తున్నాయి, వీటిలోంచి మనం బయటపడాలి. ఈ అగ్ని థాట్స్ మనకు ఎందుకు వస్తున్నాయి? ఏదో జన్మాంతరంలో ఉన్న సంస్కారాన్ని బట్టి అగ్ని థాట్స్ వస్తున్నాయి, వీటిలోంచి మనం బయటపడాలి. దీని గురించే సాధన చేయాలి. ఈ దీని గురించే ఈశ్వరుని యొక్క పాదాలు ఆశ్రయించాలి, సత్పురుషులను ఆశ్రయించాలి, గురువును ఆశ్రయించాలి. ఈ బ్యాడ్ థాట్లోంచి మనం విడుదల పొందాలనేటువంటి సాధన మనలో ఎంతమందికి లేవు లేదు. ఒక్క రోగం వస్తే 10 హాస్పిటల్ తిరగదు. చివరికి మనం కట్టుకునే బట్ట మన జుట్టుకున్న విలువ కూడా ఇవ్వటం లేదు. మన మనసుకు వచ్చే తలంపులకి మన జుట్టు తెల్లబడిపోతా అంటే కండలు పడిపోతాం, వాటిని నలుపు చేయటానికి మన జుట్టు అందంగా కనపడాలనుకుంటాం. కానీ అటువంటి అందంగా మన తలంపులు కూడా ఉండాలని అనుకోవటం లేదు. అంత బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా ఉండాలని తలంపు. అంటే మనం ఏదైనా ఒక శాస్త్రం ఒక మంచి మాట విన్నప్పుడు దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి, ఒక గుండెకి పట్టించుకోవాలి. దాన్ని మన గుండె రిజెక్ట్ చేస్తా ఉంటుంది ఒకసారి. మన వాసన ఒక మంచి మాట మనం ఎంత అనుకోండి, లోపల వాసన ఏం చేస్తుందంటే ఆ మాట మంచిది కాదు, ఆ మాట మంచిది కాదు, ఆ మాట వినక ఆ మాటను బయటకు తెచ్చి బాడీ ఏ విధంగా ఫార్మాట్ని ఎలాగైతే రిజెక్ట్ చేస్తుందో అలాగే మనకు ఒకసారి మన సంస్కారం పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ వాసన ఆ మాటని చెప్పిన మంచి మాట మీరు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అబ్బా ఆ మాట బాగాలేదు, ఆ మాట బాగాలి, ఆ మాట మంచిదే, ఆ మాటకు తోకం ఉంది, ఆ మాటకు మంచి ఉంది, ఆ మాటకు నిలువు ఉంది, ఆ మాటలో సౌందర్యం ఉంది. కానీ లోపల ఉంటే మన సంస్కారం పూర్వజన్మ వాసన ఆ పూర్వజన్మ సంస్కారం ఆ మాటను బయటకు దించేస్తా ఉంటుంది. శాస్త్రంలో భగవంతుడికి చెప్పిన మాటను బయటికి అది దించేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఓహో ఈ సంస్కారం చేసే పని ఆ మాట కరెక్ట్గా ఉంది, కానీ మన మైండ్ ఆ మాటను అంగీకరించలేదు, దానికి మన పూర్వజన్మ వాసన కారణం, పూర్వజన్మ సంస్కారం కారణం. అని ఏం చేయాలంటే ఈ సంస్కారాన్ని ఆ మాటను రిసీవ్ చేసి ఆ మాటను మన గుండెకి అచ్చుకునేలాగా మనం చేసుకోగలిగితే ఈ మాట వెళ్ళే సంస్కారాన్ని తగ్గపడదు. నేను సహాయం చేస్తాను అంటున్నాడు అందరికీ, అందరికీ సహాయం, ఇతరులకి ఏ విధంగా సహాయం చేస్తానంటే ఈ భగవాన్ ఏమంటున్నారంటే నీకు సహాయపడటానికి ఎవరున్నారు, అసలు ఎవరికి సహాయం చేస్తా, నీకంత భిన్నంగా ఎవరున్నారు? ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, ఆత్మకి ఇతరులు లేరు. ఇతరులు ఇతరులు అంటున్నా ఇతరులు ఎక్కడున్నారు? చైతన్యం ఇండి వచ్చినట్టు లేరు. అసలు నువ్వు గంగానది సముద్రంలో కలుస్తాను, గోదావరి నది సముద్రంలో కలుస్తుంది, కృష్ణానది సముద్రంలో కలుస్తుంది, నర్మదా నది సముద్రంలో కలుస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనం సముద్రంలోకి వెళితే ఇందులో గంగానది నీరు ఎక్కడుంది, లేకపోతే కృష్ణానది నీరు ఎక్కడుంది, లేకపోతే గోదావరి నది సముద్రంలో నీరు కనిపిస్తుంది, ఏంటి కనిపిస్తుంది? చైతన్యంలో ఇండి వచ్చినట్టు లేరు. అసలు చైతన్యంలో సుబ్బమ్మ ఎల్లమ్మ లేదు, ఇంకా చైతన్యంలో వ్యక్తులు లేరు. అసలు అక్కడే ఉన్న ఆనందం అంతా. అంటే నువ్వు సహాయం చేస్తానంటున్నావా? నీకంటే భిన్నంగా ఎవరున్నారు? ఎవరున్నారో సహాయం చేస్తావు నువ్వు, అది ఇతరులకు సహాయం చేయడానికి చేస్తాను చేస్తాను అని కూడా ఎవడు నువ్వు అంటున్నావు కదా, నేను చేస్తాను ఏం చేస్తానని ఇతరులకి ఆ సహాయం చేస్తాను ఆ చెప్పి ఆమె ఎవడు ముందు ఆ మేరను అర్థం చేసుకో. ఇది ఇతరులకు సహాయం చేస్తాను, ఇతరులకు సహాయం చేస్తాను నేను అంటున్నావు కదా, ఇతరులకు సహాయం చేసి ఆ నేనెవరు నువ్వు అర్థం చేసుకో. మిగతా విషయాలు మొత్తం అన్ని విషయాలు కూడా వాటంతటా ఇవి చక్కబడతాయి. మనకైనా అంతేనట్టు ఈ నేనని అర్థం చేసుకుంటే ఏనేనని నేను అంటున్నాను కదా, ఈ నేనని అర్థం చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, అన్నీ చక్కబడతాయి. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ పని జరగాలో ఆ పని జరిగిపోతా ఉంటుంది. ఇది చక్కబెట్టుకుంటే అన్ని సమస్యలు చక్కబడతాయండి, పరిస్థితులు చక్కబడతాయండి, అన్నీ చక్కబడతాయండి. ఏది ఇది చక్కబెట్టుకుంటే, ఇది చక్కబెట్టుకునే శక్తి లేదు మనకి, ఆ తోకము లేదు, అంత ఓర్పు లేదు, అంత సహనం లేదు, అంత తీరుబడి లేదు మనకి. ఈ లోక వాసన పెంచుకునే మాటలు చెప్పుకోవడానికి తీరుబడి కానీ ఈ నేను గురించి విచారణ చేసే ఆ తీరుబడి మనకు లేదు. అందరూ బిజీ అయిపోతున్నాం. అంటే బిజీ జ్ఞానం సంపాదించడానికి బిజీగా ఉన్నాం, చావటానికి బిజీగా ఉన్నాం. అది చావు వస్తుంది అనుకోని మాట ఎక్కడ సాగుతుంది అంటే చచ్చిపడుతున్నాను కాడే. అంటే నేను ఏమంటున్నారంటే ముందు నువ్వు జ్ఞానం సంపాదించు, ముందు నువ్వు జ్ఞానం సంపాదించు. అసలు ప్రపంచంలో ఉన్న అశాంతి అంటే మనలో ఉన్న అశాంతి ఇది బాగా అర్థం చేస్తుంది. మన ఇంట్లో అశాంతి ఉందనుకోండి, ఇంట్లో అశాంతి లేదు, మన మనసులోని అశాంతి ఇంట్లో కనిపిస్తుంది. నా ఇంట్లో ఈ మధ్యన అశాంతిగా ఉంది అంటారు. ఇంట్లో అశాంతి ఉంటుంది, గోడల్లోనే కొంచెం గడ ఆ గోడల్లోనే ఇటుకల్లోనే ఉండదా, పెంకుల్లోనే అశాంతి, మీ మనసులోనే అశాంతి. సమాజంలో ఎక్కడ మీకు అశాంతి కనిపిస్తున్నా మానవుల మనస్సులో ఉన్న అశాంతి మీకు సమాజంలో కనిపిస్తుంది. అశాంతి ఎక్కడ లోపం లేదు, మీ మనసులోని అశాంతి మీకు లోపంలో కనిపిస్తుంది. మీ సహాయపడటానికి ఎవరు ఉన్నారు? నిన్ను బాగు చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావు అనుకో, ఇతరులకు హ్యాపీనెస్ ఇవ్వగలవు. నువ్వు సుఖంగా ఉండగలిగితే ఇంట్లో వాళ్ళు కూడా సుఖంగా ఉంచగలవు. అంటే భగవాన్ చెప్పిందంటే నువ్వు బాగుపడు, నిన్ను బాగుపడితే నిన్ను చూసి ఇంట్లో వాళ్ళు బాగుపడతారు. నువ్వు బాగుపడకుండా నువ్వు శాంతి లేకుండా, నీకు శాంతి లేకుండా లోకం అందరికీ శాంతి ఇస్తానంటే, లోకం అందరినీ బాగు చేస్తానంటే అని ప్రాక్టికల్గా ఉపయోగపడే మాటలు కాదు. నీకు జ్ఞానం లేనప్పుడు సమాజానికి నువ్వు ఇచ్చే జ్ఞానం ఏంటి? నువ్వు బాగుపడితే ఇతరులను బాగు చేస్తూ, నువ్వు బాగుపడకుండా ఇతరులను ఏం బాగు చేస్తావు? అసలు నువ్వు కూర్చుంటే లేవలే ఇంకో 10 మందిని ఎలా ఇలాగేస్తా ఉన్నావు? అసలు మనమే మంచం నుంచి లేవలేకపోతున్నాం అనుకోండి, నేను 10 మందికి సేవ చేస్తాను, 10 మందికి మంచం నుంచి చెప్తా ఉంటా, అర్థం ఏంటో మాటకు అసలు. అంటే నీ బాగేదని కొంత తీసుకో, నీ గురించి కొంత అన్వేషణ చేసుకో, విశ్లేషణ చేసుకో, నీ మైండ్ కొంచెం అనాలిసిస్ చేసుకో నువ్వు. అని ఇతరులకు నువ్వు బాగుపడితే ఇతరులకు కూడా కొంత బాగు, ఇతరులు నిన్ను చూసి చాలా మటుకు నేర్చుకుంటారు. అది ఇంకోటి మనం ఏమనుకుంటామంటే వేదాంతం వదిలేండి, మీరు నేను ఏదైనా ఉపయోగపడగలుగుతున్నాను అనుకోండి, ద్వైతంగా మాట్లాడుతుంది, ద్వైతంగా మాట్లాడుతుంది, ఉపయోగపడుతున్నాను అనుకోండి, మీకు వచ్చే లాభం ఏముండదు. నాకు ఎక్కువ వచ్చే లాభం నేను చదువుతున్నా, మీకు వచ్చే లాభం 10 పైసల లాభం ఉంటే నేను 90 పైసలు లాభం వస్తుంది. అది ఎందుకంటే మీకు నిజంగా నేను ఉపయోగపడగలిగితే ప్రాక్టికల్గా, దానివల్ల నేను చదువుతున్నా అవుతాను. మీకు వచ్చి ఒక భౌతికంగా ఆలోచించిన మీకు 10 పైసలు లాభం వస్తే నాకు 90 పైసలు లాభం. ఎందుకంటే నేను చదువుతున్న అవడానికి మీరు నాకు సహకరిస్తున్నారు, నేను బుద్ధిమంతం అవడానికి మీరు నాకు సహకరిస్తున్నారు, నా మైండ్ని ప్యూరిఫై చేసుకోవడానికి, నా ఇంటలెక్ట్ ని ప్యూరిఫై చేసుకోవడానికి మీకు తెలియకుండా మీరు నాకు సహకరిస్తున్నారు. నిజంగా మీకు నేను ఏదైనా ఉపకారం చేస్తుంటే ఎక్కువ లాభం పొందేవాడిని నేను. అది వాళ్ళకి అర్థమైతే గర్వం రాదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇతరులు ఎవరు ఉన్నారు అయ్యా, ఆ ఇతరులను ఉద్ధరిస్తానంటున్నాను. వీడు ఇతరులు ఎవరు లేరు. ఇప్పుడు బంగారానికి బంగారం తీసుకోడే బంగారు కొట్లే గెడతాం అనుకోండి, భగవాన్ ఇక్కడ భగవాన్ ఒక ఉదాహరణ చెప్తున్నారు, బంగారు కొట్లే గెడతాం అనుకోండి, ఏమన్నా వస్తువు అన్నీ వస్తా ఉంటాం అనుకోండి, కుట్లకి మళ్ళీ వచ్చిన గొలుసా లేకపోతే వడ్డానా ఏ రకరకాల నెక్లెస్సా లేకపోతే ఇంకోటి ఇంకోటి పచ్చకడి దగ్గర పచ్చకడితే అది బంగారం క్వాలిటీ ఎలా ఉంది, ఇది పాత బంగారమా కొత్త బంగారమా, ఈ బంగారంలో రాగి ఉంటుంది, ఈ బంగారంలో పనికొచ్చి బంగారం ఉంటుంది, పనికిరాని బంగారం ఉంటుంది, ఆ దుష్టత్వం వస్తువు మీద ఉండదు. దేనిలో ఉంటుంది వాడు వస్తువు? బంగారం మీద ఉంటుంది. జ్ఞానికి కూడా అంత ఆత్మ మీద ఉంటుంది. జ్ఞానికి రూపాలు అక్కర్లేదు, నామాలు అక్కర్లేదు, ఒక ఆత్మను తీసుకుంటాడు. ఆత్మ తీసుకున్నవాడు ఇతరులు ఎక్కడ ఉన్నారు? అయ్యా ఆ బంగారం కొనుక్కున్నవాడికి వస్తువు మీద మనస్సు ఎలా ఉండదు, అది జ్ఞానికి కూడా ఇంకా దేని మీద మనస్సు ఉండదు. ఒక చైతన్యం మీద తప్పించి, ఆత్మ మీద తప్పించి ఏమీ ఉండదు. దిస్ ఇస్ ట్రూత్. ఎవరు చెందుతుంది కాదు, నామరూపాలు నిజమే కాదు, ఆ నామరూపాలు నిజమే కాదు, కావాల్సింది బంగారం. మన మనస్సు ఎక్కడికి వెళ్ళదు, మనస్సు చెబుతుంది అక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళటానికి మనస్సు ఇష్టం ఉండదు. ఇళ్ళకి వెళ్ళమంటే వెళుతుంది, కాశీ వెళ్ళమంటే వెళుతుంది, అరుణాచలం వెళ్ళమంటే వెళుతుంది, అక్కడ కొండ ఉంది, దాని చిత్తూరు తిరగమంటే తిరుగుతుంది. అంటే మన మనస్సు ఏంటి, అరుణాచలంలో దేవుడు ఉన్నాడు, కాశీలో దేవుడు ఉన్నాడు, రామేశ్వరంలో దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు ఉన్నాడని నేను చెప్పినా మీ మనస్సు నమ్మదు, అదే మాయ. ఇంకా మనస్సు మిమ్మల్ని నమ్మనవడం, ఇంకా మనస్సు అక్కడ నిజమైన దేవుడు కూడా కలిసి ఇది ఉండదు, ఏది ఈ మనస్సు ఉండదు. అంటే దాని సాగు దాన్ని కోరుకుంటున్నా కోరుకోదు కాబట్టి కాశీ వెళ్ళి రామేశ్వరం వెళ్ళి ఇక్కడ లోపలికి చూడకు, కాశీ తిరిగి రామేశ్వరం తిరిగి అని చెప్తుంది. అక్కడ నుంచి మనం బొమ్మలో చెడతలో దండలో వేసుకొస్తాం. ఆధ్యాత్మికంగా మనం చిన్నపిల్లలు చిన్నపిల్లల చూడని ఏడుస్తుండే ఆట ఆడుకునే వస్తువులు పడేస్తాడు, దాంతో ఆడుకుంటూ ఉంటారు, మనం వంట పని అయిపోతాం. అలాగే మనసు ఎప్పుడు ఏడుస్తుండే దానికి దండో లేకపోతే ఇంకోటో ఏదో ఇంకోటి ఏదో చెప్తారు, కానీ ఎదురుగా పడి ఉంటుంది గోడకైతే. అది నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, మనం ఏదో చెట్టుగా ఉండాలి కదా, కొంచెం ఊరట పెట్టాలి కదా మనసు. మనం పూజ చేస్తున్నాం జపం చేస్తున్నాం ఇదే గోళ కానీ మనకి. అసలు మన మాట ఎలా ఉంది, మన చేత ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, అది ఎవరం పట్టించుకో. ఇక చెట్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, మంత్రాలు తగ్గే పండితులు ఉన్నారు, మనకు పూజ చేయడానికి చేతులు ఉన్నాయి, పసిపుట్టు ఇంకా ఇంటిని ఉండండి. అసలు డైరెక్ట్ ఫ్లైట్గా 10 నిమిషాలు కూర్చుని మన మాట ఏ విధంగా ఉంది, మన చేత ఏ విధంగా ఉంది, అసలు మన ఆలోచన ఎలా ఉంది, మన తలంపు ఎలా ఉంది, మనకి ఏమైనా అగ్లీ థాట్స్ వస్తున్నాయా, లేకపోతే నోబుల్ థాట్స్ వస్తున్నాయా, అగ్లీ థాట్స్ వస్తాయంటే ఇంటికి వస్తున్నాయి, అందులోంచి ఎలా మనం బయటపడాలి, అవి ఏరు బుద్ధిలోంచి ఏదైనా బయటపడాలి, మనం మన ఆలోచన లేదు. అంటే ఈ దేశంతో ఈ దేశంతో నువ్వు తలవత్యం పొందినప్పుడు ఆ దేశం వేరనుకుంటావు, నువ్వు వడ్డాణంతో తలవత్యం పొందినప్పుడు అది గొలుసు అనుకుంటావు, గొలుసుతో తలవత్యం పొందినప్పుడు ఇది వడ్డాణం అనుకుంటావు. ఆ లోపల బంగారమే చూస్తున్నావు అనుకో, అది గొలుసు కింద కనిపించింది బంగారం, ఇది వడ్డాణం కింద కనిపించింది నీకు బంగారమే కనిపిస్తుంది. నీ దేశాన్ని ఈ దేశం నాదనుకున్నప్పుడు ఇంకో ఇతరుల దేశం కూడా ఆ దేశం నువ్వు అనుకుంటావు. నిన్ను చూసుకుని ఇతరులను చూస్తే అంత చైతన్యం, నిన్ను చూసుకుని ఇతరులను చూడు అది అంతా చైతన్యము, అంత ఆత్మ, అంత బ్రహ్మము. ఇతరులకు ఏదైనా సహాయం చేసినా ఎవరికో చేస్తున్నాను అనుకో, నాకు నేనే చేసుకుంటున్నాను అనుకుంటాను. నిన్ను చూసుకుని ఇతరులను చూస్తే అంత ఆత్మే, అంత చైతన్యమే, అంత బ్రహ్మమే, అది ఇతరులనే వాళ్ళు లేనే లేదు. మహాత్మా గాంధీ గారు ఎటువంటి ఎంత గొప్పవాడు అంటే ఆయన ఇతరులు ఏదైనా పొరపాటు చేసినా నేనే చేశాను అనుకున్నాడు. దేశంలో ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతుంది, దేశంలో ఎక్కడైనా హింస జరుగుతుంది, నాలో ఏదో పొరపాటు ఉంది, నాలో ఏదో దోషం ఉంది, ఇదంతా చూడటానికి ఇంకా బతుకున్నాను నేను, నా దోషమే అక్కడ కనిపిస్తాను, నాలో ఏదో దోషం ఉందని ఇతరులు ఎవరైనా పొరపాటు చేస్తే పొరపాటు ఆదు కాదు నేనే చేస్తున్నాను అనుకున్నాడు. అది దేశం మీద అనుకున్నప్పుడు మీరు కూడా మీ అమ్మాయి ఏదైనా పొరపాటు చేసింది అనుకున్న పొరపాటు మా అమ్మాయి కాదు నేనే చేశాను అనుకున్నాను అంటారు. అవి అంటారు మామూలుగా మీ అమ్మాయి మీద ఉండే మమకారం కొద్ది అది దేశం మీద ఉన్న సాదాక్ష్యం, అది ఆ పేట్రియాటిజం, ఆ లవ్ ఎఫెక్షన్ కంట్రీ మీద. వాళ్ళకి మనకు మళ్ళీ కూర్చొని విద్యాన్ని ఏమైనా పోగొట్టుకోవడం ప్రయత్నం చేయక్కర్లేదు, ఎవరిదే నిషేధం అయిపోయింది విద్యాన్ని దానం చదువు దానం చదివితే పత్తా లేకుండా పోతుంది, పత్తా లేకుండా నశిస్తుంది. మనం చేసిన పొరపాట్లు కూడా ఇతరుల మీద గెంటపడ చూస్తాం. గాంధీ గారు ఇతరులు చేసిన పొరపాట్లు నేనే చేశానని కూడా నేనే చేశాను, నాలో ఏదో పొరపాటు ఉంది అంతే ఆ పొరపాటు అక్కడ కాదు. అది కంట్రీ మీద ఉన్న ప్రేమ, మానవ జాతి మీద ఉన్న సాలక్ష్యం, దేశం మీద ఉన్న ప్రేమ. వాళ్ళకి నిజాన్ని పోగొట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే దాని అంతది రాలిపోతుంది. ఆ ప్రేమ ప్రవాహంలో, ఆ త్యాగ ప్రవాహంలో, ఆ శాంతి ప్రవాహంలో, ఆ జ్ఞాని ప్రవాహంలో, బండ బండ రాళ్ళు నీటి ప్రవాహంలో ఎలా కొట్టుకుపోతాయి, ఈ నిజాన్ని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కానీ ప్రత్యేకంగా ఏదో చెట్టు కింద కూర్చున్నాడు విచారణ చేయవలసిన పనులు. జ్ఞానికి ఇతరులు లేరు, జ్ఞానికి ఇతరులు లేరు. జ్ఞానం అంటే ఎవరు? ఆత్మ. జ్ఞానం అంటే ఎవరు? చైతన్యము. జ్ఞానం అంటే ఎవరు? బ్రహ్మము. బ్రహ్మముకి ఇతరులు లేరు. అంతా తాను. మన పళ్ళు కూడా ఒకసారి మన నాలుకని కరుస్తాయి, మన పళ్ళు కూడా ఒకసారి నాలుకని కరుస్తాయి, కానీ పళ్ళు ఊడగొట్టుకోం ఇంకా నాలుగు కూడా మంద కాబట్టి జ్ఞానం యొక్క దృష్టిలో ఇది అంటున్నాడండి. నేను జనంతో కలిసిపోతానండి, జనంతో మధ్యలో ఉండి జనంతో కలిసిపోయి వాళ్ళ దగ్గర మధ్యలో ఉండి పనిచేస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళకి ఏదో సేవ చేయాలనే బుద్ధి నాకు వస్తుంది, ఆ జనాల మధ్యలో కలిసిపోతాను. ఏంటంటే మీరు కలిసిపోవడానికి జనం లేరంటే ఎక్కడ కలుస్తారా అంటున్నాడు. జ్ఞానికి జనం లేరు అసలు, జ్ఞానికి జనం ఇంకా కలవటం ఉంది. ఏమంటున్నాడు అంటే నేను జనం మధ్యలో కలిపి కలిసిపోతాను అంటున్నాడు. వాళ్ళు చూడండి చివరికి జనంలో తిరిగి రజగుణం పోజేసి వస్తాడు అన్నమాట. చూడంటున్నాడు ఇంకా అసలు జనమే లేరు నేను చెప్తాంటే, వ్యక్తులు లేరు, హిందూ ఉద్యోగస్తులు లేరు నేను చెప్తాంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి కలుస్తావు? ఉన్నదంతా చేతనని, ఉన్నదంతా ఆ చేతనని. అంటే నువ్వు ఏం చేస్తావు అంటే ఉన్నదొకటండి, నువ్వు ఉన్నదొకటండి, అది దాన్ని పొందు, దాన్ని పొందు, దాన్ని తెలుసుకు, తెలుసుకోవడం కదా అక్కడ నిలబడు, జారిపోకు, దాన్ని పొందు, అక్కడ నిలబడు, అక్కడ నిలబడు, అక్కడ నిలబడి ఉండు, నువ్వు నీవు నీవుగా ఉండు, అక్కడ నిలబడి ఉండు, అక్కడ స్థిరంగా ఉండు, అక్కడి నుంచి పతనం అవ్వకుండా చూసుకో. అప్పుడు దాంట్లో ఏదిగా నువ్వు ఉన్నావు అక్కడ నిలబడితే నీ ప్రపంచానికి సహాయం చేయాలి, సహాయం చేయాలి అనుకోక్కర్లేదు. నీ ద్వారా సహాయం జరుగుతుంది, జరిగే ఇతరులకి నీ ద్వారా, నీ ఉపాధి ద్వారా సహాయం జరుగుతుంది. కానీ అనుకోక్కర్లేదు. ఇప్పుడు దీపం ఉందనుకోండి, దీపం అందరికీ వెలుగివ్వాలి, వెలుగివ్వాలని అనుకుంటుందే? అనుకోదు, కానీ వెలుగు వస్తాను. అలాగే జ్ఞాని పరిస్థితి అంటే నీ సమస్య నువ్వు పరిష్కారం చేసుకుంటే, అంటే నువ్వు ఏదైతే ఈ దేహగతమైన నేను నువ్వు పరిష్కారం చేసి, దేహమే నేననే బుద్ధిని నువ్వు పరిష్కారం చేసుకుంటే అసలు నీకు సమస్య లేదు. నీ సమస్య నువ్వు పరిష్కారం చేసుకోలేమనుకో, భగవంతుడిని దారం వేసి నీ రోజులు చక్కబెట్టు. దేహానికి సంబంధించిన తలంపు, దేహగతమైన నేనని ఈ సమస్య నువ్వు పరిష్కారం చేసుకుంటే పరిష్కారం చేసుకో. ఏంటి ఇది నీ సొంత సమస్య, దాన్ని పరిష్కారం చేసుకోలేమనుకో, నీ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకున్నప్పుడు మిగతా సమస్యలు కూడా ఉంటాయి నీకు. ఆ సమస్యల గురించి నువ్వు బాధపడక్కర్లే, భగవంతుడి మీద భారం వేసి నువ్వు బతుకు. నీ పనేదో నువ్వు చూసుకో, కానీ భారం మటుకు భగవంతుడి మీదే వెయ్యి. కానీ అహంకార సమస్యను పరిష్కారం చేసుకున్నప్పుడు అసలు నీకు సమస్యలు ఉన్నాడు. అంటే నువ్వు కదా అహంకారంతో చేసినా మంచి పని, మంచి పనే. దానివల్ల నీకు జ్ఞానం రాకపోయినా మంచి తాలూకు పుణ్యం ఏదో వస్తుంది, పుణ్యం వల్ల నీకు సుఖం వస్తుంది. అలా చేయగా చేయగా నువ్వు మంచి పనులు చేయగా 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 అలా కొంతకాలానికి నువ్వు నీలో మంచితనం వస్తుంది, నువ్వు నీలో మంచితనం వస్తుంది. మంచితనం వల్ల, ఆ మంచితనం పెంచుకోవటం వల్ల, స్వార్థం లేకుండా నువ్వు పని చేయటం వల్ల ఏదో జన్మలో నువ్వు ఆ చైతన్యం దాచిందంటే. అంటే ఇంతకీ ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈశ్వరుడు ఉన్నవాడు ఒక ఉన్నాడు, ఒక హాయ్యర్ పవర్ అనేది ఒకటి ఉంది. మిమ్మల్ని నన్ను ఈ పంచిభూతాలను సృష్టించింది ఏదో ఒకటి చెప్తుంది. మన జీవితాలను నడిపే సూత్రధారు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. మనం చెయ్యిపోయిన గాలిపటాలు వాళ్ళు, చెయ్యిపోయిన గాలిపటాలు ఏంటి, గాలి వేసి పోతాడు. మన అందరం చెయ్యిపోయిన గాలిపటాలు ఆ ప్రారంభాన్ని అనుసరించి మన జీవితాన్ని చక్రం తెచ్చుతున్నాడు ఈశ్వరుడు. ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఈ దేశం ఎలా ఉండాలో ఆ దేశం అక్కడ అలా ఉంటుంది. ఈ దేశం ఎప్పుడు చనిపోవాలో అప్పుడు చనిపోతుంది. మీరు మీ దేశం ద్వారా జరగవలసిన పని ఇంకా పూర్తి కాకపోతుంట, రోగాలతో బాధపడుతున్నాం, మీ ముక్కులో ఉన్న ప్రాణం తొందరగా బయటపడదు. కొంతమంది మంచం పట్టి 10 ఏళ్ళు ఉంటారు. ఆ కేసీఓళ్ళు అడిగిపోవాలి కానీ వాళ్ళు మటుకు అడగరు. అంటే మీ దేశం ఎందుకు వచ్చింది? ప్రారంభం అనుభవించడానికి వచ్చింది, మంచి అయినా చెడైనా. ఆ ప్రారంభం అనుభవించే వరకు మీ దేశం ఉంటుంది. ఆ ప్రారంభం కట్ అయిన వెంటనే మీ దేశం వెళ్ళిపోతుంది. కొంతమంది అంతా ఉంటారు, ఇలా గాలి తీసుకుంది, ఇలా గాలి తీసుకుంటారు, మళ్ళీ ఇలా ఇస్తారు, ఇలా ముక్కులేంటి గాలి ఇలా తీసి మళ్ళీ గాలి ఇస్తారు. ఆ ముక్కులేంటి గాలి లోపలికి వెళ్ళినప్పుడు, మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు నేను జ్ఞానం, ముక్కులేంటి గాలి లోపలికి వెళ్తాను, మనం జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించాలి. ఆ ముక్కులో గాలి బయటకు వచ్చేస్తాం, విశ్వాసం విశ్వాసాలు. గాలి లోపలికి వెళ్ళిన, గాలి బయటకు వచ్చిన, ఆ జ్ఞాని సముపార్జన పట్ల, ఆ గాలి లోపలికి వెళ్ళినప్పుడు జ్ఞానం పట్ల ఆసక్తి, ఆసక్తి పెంచుకోవాలనుకో, గాలి బయటకు వచ్చినప్పుడు జ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోవాలనుకో, నీ గాలిని తీసుకుంటే ఈ గాలి జ్ఞాన సముపార్జనకే, లేకపోతే ఈ గాలి నాకెంటుకుని ముక్కులో గాలి నాకెంటుకు జ్ఞాన సముపార్జన చేయనప్పుడు. మనం చిన్నప్పటి నుంచి గాలి పీల్చుకుంటున్నాం, గాలి విడిచి పెడుతున్నాం, గాలి విడిచి గాలి పీల్చుకుంటున్నాం, గాలి విడిచి పెడుతున్నాం, ఇదే పని ఎంత. ఈ గాలి ఎందుకు పీల్చుకోవాలి, ఎందుకు విడిచిపెట్టాలి, నాది జ్ఞాన సముపార్జన లేనప్పుడు అని భావన చేస్తే గాలి పీల్చుకో, గాలి విడిచిపెట్టు. ఈ సమస్యను డైరెక్ట్ గా నువ్వు పరిష్కారం చేసుకోలేనప్పుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, మిమ్మల్ని నన్నుని సృష్టిని పంచిపోతారని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఒక హయ్యర్ పవర్ ఉంటుంది. హయ్యర్ పవర్ ను హృదయపూర్వకంగా నమ్మినప్పుడు ఏదో ఒక శక్తి ఉంది, ఈశ్వరుడు ఒకడున్నాడు, కంట్రోల్ ఒకడున్నాడు అని వాడిని హృదయపూర్వకంగా నువ్వు నమ్మినప్పుడు నువ్వు దుఃఖరహితుడు అవుతావు, భయరహితుడు అవుతావు. అనవసరంగా మీలో మీరు భయం పెట్టుకుని ఎక్కువ దుఃఖానికి గురవుతున్నారు. మీరు రోజు భయపడటం వల్ల మీకు బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, షుగర్ కంప్లైంట్ వచ్చేస్తుంది. భయం నుంచి బీపీ పెరుగుతుంది, మీకు భయం తగ్గిపోతుంది, బీపీ కూడా తగ్గిపోతుంది. అయితే మీరు ఈశ్వరుల పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మీరు భయరహితుడే, భయం నుంచి విడుదల పొందుతారు, దుఃఖం నుంచి విడుదల పొందుతారు, ఇష్టాయిష్టం నుంచి విడుదల పొందుతారు. అంతా ఈశ్వరుడు, ఈశ్వరుడికి తెలిసే అన్నీ జరుగుతున్నాయి. ఈశ్వరుడు తెలియకుండా ఏమీ జరగటం లేదనేటువంటి గమనిక ఆ దృష్టిలో పెట్టుకుని జీవించండి. ఏ సంఘటన ద్వారా జీవితంలో ఈశ్వరుడు మీ జీవితాన్ని మరుపు తిప్పుతున్నాడో మీకు తెలియదు. ఒక సంఘటన జీవితంలో మీకు జరుగుతూ ఉంటుంది, ఆ సంఘటన మీకు చెడుకొచ్చిందని మీరు అనుకోవచ్చు, ఆ సంఘటన పరిణామంలో మీకు మంచి అవ్వచ్చు. అంటే ఏది మంచో ఏది చెడో మీకంటే ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు, మీకంటే ఈశ్వరుడు ఎక్కువ ఏక మంచిది, మీ చదువు కంటే ఈశ్వరుడు ఎక్కువ చదువుకున్నాడు, మీకంటే తెలియగలవాడు ఏక మంచిది ఈశ్వరుడు. అంటే ఆయన మీద భారం లేదు, మనకి గోడ పక్కన ఏమో తెలియదు, కానీ ఆయన అంతా తెలుసు. ఎవరికి? ఈశ్వరుడికి. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. అంటే ఆయన మీద భారం వేసి మీరు జీవిస్తుంటే భయరహితులు అవుతారు, దుఃఖరహితులు అవుతారు, ద్వేష రహితులు అవుతారు. ఈశ్వరుడు మీద భారం వేసి మీరు జీవించగలుగుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. రాముడి గురించి చెప్తాడు వాల్మీకి, భూమి అంత సహనము, గంగా నది అంత గాంభీర్యము, సముద్రం అంత లోతు, ఆకాశం అంత విశాలము. మా రాముడు కళ్యాణ గుణాలు వర్ణిస్తూ వాల్మీకి పొంగిపోయి వర్ణిస్తాడు. ఇందులో ఒక్క గుణం కూడా మనకు, మనం చిన్న చిన్న కాఫీ దాకా తొందరగా వేడెక్కుతాడు. రామచంద్రమూర్తికి గంగానది అంత గాంభీర్యం ఉండటండి, సముద్రం అంత లోతు ఉండటండి, ఆకాశం అంత విశాలంగా ఉండటండి. ఎప్పుడు చూసినా మనిషి గంభీరంగా ఉంటాడు. భూమిని మనం తవ్వుతంటే, నన్ను తవ్వొద్దని అనగట్టు. రామచంద్రమూర్తి చెడ్డవాడని మనం చెప్పుకుంటుంటే అలా కాదు, నన్ను మంచివాడని చెప్పుకోడని అడగడం. వాడు రాముడు అతను. వాల్మీకి మహర్షి అంటాడు, ప్రతి గంట జాగ్రత్తగా ఉండటం కాదు, మీకు వచ్చే చడంపుల విషయంలో ప్రతి క్షణం జాగ్రత్తగా
నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 శివం శివ శివం నారాయణ నారాయణ నారాయణ.
అది ఇక్కడ పట్టుకోండి గారు. ఇప్పుడు నామం చేస్తాను మనకి ఎంతటంత సంతోషం వస్తుంది, కానీ ఇది కూడా అస్వతంత్రమైనదే. స్వతంత్రంగా మనం పొందేది స్వతంత్రంగా మంచిదే. నామం చేయటంలో మనకి ఆనందం వస్తుంది, కానీ ఇది డిపెండెంట్, కానీ ఇండిపెండెంట్ కాదు. ఏదో చైతన్య వల్ల వస్తుంది ఇది, కానీ ఇది డిపెండెంట్, కానీ ఇది ఇండిపెండెంట్ కాదు. ఆ ఇండిపెండెంట్ గా వచ్చింది వస్తాం అనుకోండి, అప్పుడు ఇంకా పునర్జన్మలు లేవు.
నారాయణ నారాయణ